చూడని ఆత్మ పొందేవారా. మన భక్తికి ఏదో ఒక ఆలంబనం ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి, అంటే ఏదో ఒక రూపం నామం ఉండాలి. కొంతమందికి రాముడి యొక్క రూపం నామం, కొంతమంది కృష్ణుడి యొక్క రూపం నామం, కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి, కొంతమంది వెంకటేశ్వర స్వామి, అంటే ఏదో ఒక రూపాన్ని తీసుకుని నామాన్ని తీసుకుని ఆరాధిస్తారు భగవంతుని. ఆచార్యస్వాములు వారు ఏమన్నారంటే సగుణ బ్రహ్మం కంటే నిర్గుణ బ్రహ్మం ఉదాత్తమైనది ఉత్తమమైనదని చెప్తారు ఆచార్యస్వాములు వారు. సద్గుణాలు ఉన్నవాళ్ళు భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోగలరు, కానీ దుర్గుణాలు ఉన్నవాళ్ళు తెచ్చుకోగలరు. భగవంతుడు సంపూర్ణంగా ఎవరికైతే సుగుణాలు ఉన్నాయో వాళ్ళకే అనుభవంలోకి వస్తాడు, కానీ దుర్గుణాలు ఉన్న వాళ్ళకి భగవంతుడు అనుభవంలోకి రాడు. మీరు లోకాభిరామణ ఇంటికాడ కూర్చొని ఎలా చెప్పుకుంటారు, అలా కాదు, నా గుణాల గురించి చెప్పుకుని, నా యొక్క లీలల గురించి మీరు చెప్పుకుని, మీరు ఒకరికొకరు చెప్పుకుని సంతోషించి తరించండి ఆనందించండి అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. మీరు ఇంటికాడ కూర్చొని లోకాభిరామణని చెప్పుకుంటారు, లోకాభిరామణని చెప్పుకుంటే మీకు లోకానికి దగ్గర అయిపోతారు, దేవుడికి దూరం అయిపోతారు, మళ్ళీ పునర్జన్మ వస్తుంది. మరి ఏ పార్టీలో ఉన్నా దేశభక్తి ముఖ్యం. అలాగే మీ గురువు ఎవరైనప్పటికీ, మీరు వైష్ణవులైనప్పటికీ, శైవుడైనప్పటికీ, స్మార్తులైనప్పటికీ, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే ముముక్షత్వం ఉండాలి. అంటే మోక్షం సంపాదించాలి, మోక్షానుభవం పొందాలి, ఈ జన్మలోనే మనం మోక్షస్థితిని పొందాలి, తరించాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. దేశభక్తులు అయినప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒకటే, ముముక్షత్వం లేనప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఏమి ప్రయోజనం లేదు, ముముక్షత్వం ఉండాలి. రాగద్వేషాలు తగ్గించుకోవాలి. ఎప్పుడైనా రాగద్వేషాలు వచ్చినా మనకి మనం పట్టించుకోకుండా ఉంటే వీళ్ళ తలంపులను అలా చూస్తుంటే నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. అటుతో ఏకం అవ్వకుండా చూడాలి. ఎప్పుడైనా రాగం వస్తూ ఉంటుంది, ద్వేషం వస్తూ ఉంటుంది మనకి, వాటిపై తాదాత్మ్యం అవ్వాలి. మనం తాదాత్మ్యం అవ్వకుండా ఉరికి ఆ తలంపును అలా చూస్తూ ఉంటే ద్వేషం వెళ్ళిపోతుందో రాగం వెళ్ళిపోతుంది. ఆ తలంపును అలా చూస్తూ ఉండాలి పరీక్షగా. దాంతో కలవకూడదు మనం, దాంతో కలవకుండా ఉంటే దాంతో కలవకూడదు, పేజీ పెట్టుకోకూడదు. అది తలంపుతో అలా మనం విలక్షణంగా ఉంటే ఆ తలంపుతో వేరుగా ఉండి మనం తలంపును చూస్తూ ఉంటే రాగం వెళ్ళిపోతుంది, ద్వేషం వెళ్ళిపోతుంది. వసుమనహ అంటే బంగారం లాంటి మనసు కలవాడని, ఇది విష్ణు సహస్రనామాలు ఈ నామం వస్తుంది. బంగారం లాంటి మనసు కలవాడంటే ఏంటి, రాగం ద్వేషం లేని వాడు, ఎవరికైతే రాగద్వేషాలు లేవు, ఎవరికైతే ఇష్టాయిష్టాలు లేవు, అందరి పట్ల సమానమైన ప్రేమ, సమానమైన దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడికి బంగారం లాంటి మనస్సు కలవాడని. అలా ఎవరికైతే బంగారం లాంటి మనస్సు ఉందో వాడికి జ్ఞానం వస్తుంది, జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వరిస్తుంది. యోగ్యుడు వాడు, సత్పురుషుడు వాడిని వచ్చి జ్ఞానం వరిస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. మహాత్మా గాంధీ గారు మన దేశ స్వాతంత్రం కోసం చాలా కష్టపడ్డారు, చాలా పనిచేశారు, కోరికతోటే పనిచేశారు, కానీ అందులో ఆయన స్వార్థం లేదు. కొంతమందికి కోరికలు ఉంటాయి, కోరిక వెనకాల స్వార్థం ఉంటుంది. కొంతమందికి కోరికలు ఉంటాయి, కోరిక వెనకాల స్వార్థం ఉంది. గాంధీ గారికి కూడా కోరిక ఉంది, కానీ ఆ కోరిక వెనకాల ఆయనకు స్వార్థం లేదు. అలా అయితే మనకు కూడా కోరికలు ఉన్నాయి, కోరికలు వెనకాల స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకుండా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుందని ఆచార్యస్వాములు వారు చెప్తారు. మీరు సమాజంలో నీ స్వార్థం లేకుండా, నీ గౌరవం కోసం పోకులాడకుండా, కేవలం పరమేశ్వరుడు అనుగ్రహం, పరమేశ్వరుడు ప్రీత్యర్థం కనుక మీరు పరిచేస్తుంటే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. తర్వాత మన అందరికీ విక్షేప దోషం ఉంటుంది. విక్షేప దోషం అంటే చదువుకునేటప్పుడు మనసు ఎక్కడికో ఏ సంతలోకి వెళ్ళిపోవచ్చు. శరీరం ఎక్కడుందో మనసు ఎక్కడ ఉండదు. మనకు పుస్తకం చేస్తాం, చదువుకుందాం, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ చదివింది బొట్టులోకి పట్టదు. సరసరండి, విద్యార్థులకు వచ్చే ఇబ్బంది కూడా అది, ఏకాగ్రత కుదరటం లేదండి, చదువుకోవాలని ఉందండి, చదువు రావటం లేదు అంటూ ఉంటారు పాపం. నిజంగా దానికి విక్షేప దోషం అంటే శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, దాన్ని విక్షేప దోషం అంటారు. విక్షేప దోషం వాళ్ళకి చదువు బాగా రాదు. మనకి ఆ విక్షేప దోషం ఎలా పోతుందో ఆచార్య స్వాములు చెప్తారు. అది ఎలా పోతుందంటే ఉపాసన వల్ల పోతుంది. ఉపాసన అంటే ఏంటి, అవతార పురుషులకు కానీ ఒక సద్గురువుని కానీ ఎవరు నీకు ఎవరు ఇష్టమైతే వారిని తీసుకుని వారి నిరంతరం ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడం, ఆ నామాన్ని స్మరించుకోవడం, వారిలో ఉన్న సద్గుణాన్ని మీరు పాయసం నోట్లో తీసుకుని ఎలా పాయసం నోట్లో వేసుకుని ఎలా సంతోషిస్తారో పాయసం తీసుకున్నట్టే వాళ్ళు ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉన్న సద్గుణాలను ఎంజాయ్ చేయాలి. మీరు ఏదైనా ఇష్టమైన వస్తువుని ఎలా ఎంజాయ్ చేస్తారు, మీకు ఇష్టమైన సినిమా ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తారు, పరమేశ్వరుడు యొక్క సద్గుణాలను కూడా అలా ఎంజాయ్ చేయాలి. మనస్సు ఏదో ఒక రూపంలో నిలబెట్టి మీరు ఆ బ్రహ్మ మీద నిలబెట్టి ఉంటే ఉంచితే సరే సరే, లేకపోతే పరమేశ్వరుడు గుణం మీద కానీ, పరమేశ్వరుడు రూపం మీద కానీ, పరమేశ్వరుడు నామం మీద కానీ నేను మనస్సును నిలబెట్టి ఉంటే విక్షేప దోషం పోతుంది. విక్షేప దోషం ఏంటంటే మనస్సు అటు ఇటు చెల్లించడం తగ్గిపోతుంది. ఏ దేవుడు మీద మీ మనస్సు పెట్టాలన్నది అది మీ ఇష్టం. మీ మనస్సు ఎక్కడైతే ఇష్టం ఉందో, మీ మనస్సు ఎక్కడ నిలబడుతుందో అక్కడ అన్నీ ఒకటే, అందరూ ఒకటే. స్వార్థం లేకుండా పనిచేస్తే మీ మనస్సు పరిశుద్ధం అవుతుంది, పవిత్రం అవుతుంది. ఉపాసన వల్ల, దేవుణ్ణి అర్చన చేయటం వల్ల, దేవుడి యొక్క గాథల లీలలు శ్రవణం చేయటం వల్ల, దేవుడి గుణాలను ఆస్వాదించటం వల్ల నీకు విక్షేప దోషం పోతుంది. బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, స్వరూప జ్ఞానం కనుక సంపాదిస్తే మోక్షం వస్తుందని ఆచార్య స్వాములారు ఒక చోట చెప్తారు. రహస్యం అంతా మనస్సులో ఉంది, మనస్సు అనిపోతే ఏం లేదు. లోకాన్ని సృష్టించింది మనస్సు, శరీరాన్ని సృష్టించింది మనస్సు, విషయాలను సృష్టించింది మనస్సు, జన్మలను సృష్టించింది మనస్సు. మనస్సు అనిపోతే ఏం లేదు. అదే భగవాన్ మనస్సుంటే నువ్వు ఉన్నావు, మనస్సుంటే నేనున్నాను, మనస్సుంటే పూర్వజన్మ ఉంది, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనస్సుంటే అధోలోకాలు ఉన్నాయి, మనస్సుంటే ఉత్తమ లోకాలు ఉన్నాయి. మన మనసుకే పరిమితమైన జీవిస్తున్నాం, మనస్సును చింపేయలేకపోతున్నాం, మనస్సును కత్తిరించలేకపోతున్నాం. అంచేత మనస్సు అంతే నిజం, శరీరం అంతే నిజం, కళ్ళకు కనిపిస్తున్నటువంటి లోకం కూడా అంతే నిజం. ఆ శరీరం లేదు, లోకం లేదు. శరీరం నిజం అనిపిస్తుంది, నీ మరణం నిజం అనిపిస్తుంది, నీ పుట్టిన నిజం అనిపిస్తుంది, లోకం అంతా నిజం అనిపిస్తుంది, లోకంలోనే విషయజ్ఞానం అంతా కూడా నిజం అనిపిస్తుంది. నన్నిటికి మనస్సే కారణం. అంచేత మనస్సు అణిగిపోతేనే కానీ నీ హృదయంలో ఉన్న వస్తువు సాలుకు స్పష్టత నీకు రాదు, కోటి జన్మలు ఎత్తినా అని అంటే మారట్లేదు భగవాన్. మన హృదయంలో ఒక సద్ద వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది, ఒక బంగారం లాంటి ఒక వస్తువు ఉంది, ఒక బ్రహ్మం ఉంది, చావులేని వస్తువు ఒకటి ఉంది. కాలాలతోటి, జన్మలతోటి, మరణాలతోటి, పుట్టుకులతోటి, చావులతోటి, కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి సంబంధం లేకుండా స్వతంత్రమైన వస్తువు, సత్య వస్తువు, బ్రహ్మం ఒకటి మన హృదయంలో ఉంది. అది సజీవంగా ఉంది. దాని తాలూకు స్పష్టత నీకు లేదు. అది ఉందన్న సంగతి మనకు స్పష్టంగా మనకు తెలియటం లేదు. ఆ స్పష్టంగా మనకి తెలియకపోవడానికి కారణం మన బలహీనతడే కారణం. అయితే నీకు ఎంతకాలం అయితే వాసన బాధిస్తుందో, ఏ విషయాలు అయితే నేను బాధిస్తున్నాయి, ఏ కోరికలు అయితే బాధిస్తున్నాయి, ఏ విషయం అయితే నీ ఇంద్రియాలను బయటకు ఆకర్షింపజేస్తుందో, అది ఈ అడవిలో ఉన్నంతకాలం నీకు హృదయం, నువ్వు కోటి జన్మలిచ్చిన హృదయంలో ఉన్న వస్తువు యొక్క స్పష్టత నీకు రాదు. ఉంది కానీ దాన్ని స్పష్టంగా మనకు గోచరం కావటం లేదు. ఎప్పుడైతే మనకు స్పష్టంగా గోచరించిందో ఈ స్వావులు పుట్టుకుల్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. మీరు ఒక మంత్రం ఉంది, మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, అది అనత్యం అనుకోండి. సుఖం ఎంతకాలం ఉంటుంది? శరీరం ఎంతకాలం ఉంటుంది? వచ్చిన సుఖం ఎంత? అది శరీరం ఎంతకాలం ఉంటుంది? వచ్చిన సుఖం ఎప్పుడు శాశ్వతంగా? ఏదొచ్చినా సరే అది ఇది అనిత్యం. లేదంటే బాధ వచ్చింది అనుకోండి, మీకు అనుకున్న మాట శారీరక బాధ కానీ మానసిక బాధ, ఇది అనిత్యం అనుకోండి. అది కూడా ధ్యానంతో సమానం. ఏదైనా లేదా మీకు ఏదైనా మంచి వచ్చింది అనుకోండి, మంచి వచ్చినప్పుడు దానితో కలిసిపోకండి, ఇది అనిత్యం. శారీరక బాధ కానీ మానసిక బాధ కానీ ఏదొచ్చినా ఇది నిత్యం కాదు, ఇది అనిత్యం అనుకుంటే దాంట్లో నుంచి మీరు ఒకసారి వెంటబడతారు. మీకు ఏదైనా మీ ప్రారంభంలో మంచి రోజులు రావచ్చు, మీకు అటుతో కలిసిపోకండి. అటుతోటి కలిసిపోతే మీకు అహంభావన పెరిగిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది, ఆవరణ దోషం పెరిగిపోతుంది. ఎప్పుడు చెడ్డే రాదు, మనకు మంచి వస్తూ ఉంటుంది. అంతే మనం తాదాక్ష్యం పొందకూడదు. మంచి వచ్చినా తాదాక్ష్యం పొందకూడదు, చెడ్డ వచ్చినా తాదాక్ష్యం పొందదు. ఈ మంచి చెడ్డ ఎంత నిజం అంటే మనస్సు ఎంత నిజమో, మంచి అంతే నిజం, చెడ్డ అంతే నిజం, మనస్సు ఎంత నిజమో ఈ గౌరవం అంతే నిజం, అగౌరవం కూడా అంతే నిజం. ఈ ద్వంద్వాల యొక్క గడప దాడితేనే కానీ మనం బ్రాహ్మీస్థితి పొందడం, బ్రహ్మానుభవం పొందడం, ఆనందస్థితిని మనం అందుకోవడం. మన ముఖం అర్థంలో చూసుకుంటాం, ఏదైనా ఎక్కడైనా ఏదైనా తేడా ఉంటే మసి ఉంటే ఇలా లాగేసుకుంటాం అంతే కదా. అలాగే శాస్త్రం కూడా మన మనస్సుకే అర్థం లాంటిది. మన మనస్సుని శాస్త్రంలో చూసుకుంటే మన మనసులో ఏదైనా లోపాలు ఉంటే శాస్త్రానికి బంధంగా ఉంటే ఆ సవరణ ఆ లోపాలు సవరించుకుంటాం. అంతవరకు శాస్త్రం ఎంతవరకు ఉపయోగం అంటే అంతవరకు. మనం కూరలు కోసుకుంటాం ఖర్చుపెట్టి పెట్టి, కానీ ఖర్చుపెట్టి బుధాన్ని ఎదురు తిరగం. ఆ టైం అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం, పక్కన పెట్టేస్తాం. కంచంలో అన్నం తింటాం కానీ కంచాన్ని కూడా వేసుకు తిరగం. అలాగే శాస్త్రాన్ని కూడా మీరు అవసరమైనంత వరకు ఉపయోగించుకోవాలి, తీసి ఆ పక్కన పెట్టాలి. అంటే మనకి లోకంలో విషయాల్లో కూడా అతిగా ఉండకూడదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కానీ లోకం చూడడం మనం అతిగా ఉండదు. దేవునికి దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. మనం అంటే దేహం ఉంది, దేహం ఉన్న తర్వాత మనం ఏదో అన్నం తినాలి. సమాజం ఉన్న తర్వాత 10 మందితో ఏదో సంబంధం తప్పదు. సమాజం ఉన్నప్పుడు ఏదో 10 మందితో అనుబంధం ఉండాలి. ఎవరికి పెళ్లి పిలుస్తూ ఉంటారో వెళుతూ ఉంటారు, ఏదో కష్టం వస్తే వెళుతూ ఉంటారు. కానీ సమాజంతో ఎంతో కొంత అనుబంధం తప్పదు. శరీరం జీవించినంత కాదు, శరీరం చచ్చిపోతే పర్లేదు, దేహం ఉన్నంత ఏదో అన్నం పెట్టాలి. ఏదో బంధువులని స్నేహితులని వారింటికి ఇవిరింటికి పిలిచేదని వెళ్ళవలసి ఉంటుంది. అది తగుమాత్రంగానే ఉండాలి. ఎలా ఉండాలి? ఆ తగుమాత్రంగా అతి పనికిరాదు. అతిగా ఉంటే లోక వాసన పెరిగిపోతుంది. అంటే రమణ మహర్షి గారు కూడా ఏం చెప్పారంటే, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలు నువ్వు కలగ చేసుకోవచ్చు అని చెప్పారు. 100 మంది పట్టుకుంటామని చెబుతారు, పడగొడతా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళతో ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఆ మనుషుల యొక్క తత్వం జాగ్రత్తగా పరిశీలించి నువ్వు చేయాలి. కానీ వివేకం నువ్వు పోగొట్టుకోవద్దు, ఆ విచారం నువ్వు పోగొట్టుకోవద్దు, నీ తెలివిని పోగొట్టుకోవద్దు. నీ తెలివిని అభివృద్ధి చేసుకుని వివేకాన్ని అభివృద్ధి చేసుకో. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేటువంటి ఆ బుద్ధి నీకు కలిగి ఉండాలి. ఆ బుద్ధి నీకు ఉండాలి. బుద్ధి పడకపోతే ఇంకేం లేదు, బుద్ధిని నువ్వు కాపాడుకో. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బుద్ధి పోతే కొన్ని 100 జన్మలు పట్టవచ్చు. మళ్ళీ బుద్ధిని, సద్బుద్ధిని మనం సంపాదించుకోవడం కోసం. కొంతమందికి తల మీద జుట్టు మరియు కింద పాదాల వరకు అహంకారం ఉంటుంది. వాడితో మనం సహవాసాలు చేయకూడదు. తల మీద జుట్టు మొదలు కింద అరికాళ్ళ వరకు అహంకారం, మాట అహంకారం, వాడి చేత అనక అహంకారం, వాడి రాత అహంకారం, అటువంటి వాడితో మనం దూరంగా ఉండాలి. లేకపోతే సుడిగుండంలో కొట్టుకుపోతాం. సత్సంగంలో ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగిపోతుంది. పవిత్రులతోటి, పరమ పవిత్రులతోటి, ఉత్తమ ఉత్తములతోటి, ఏకాగ్ర చిత్తం గలవాడితోటి సహవాసం చేయటం వల్ల నీకు ప్రాపంచిక వాసనలో తగ్గుతాయి. ప్రాపంచిక వాసనలో మనకు తగ్గుతాయి. అంటే మానవుని వాసనే బాధిస్తూ ఉంటుంది. ఆ వాసన తగ్గాలంటే, వాసన నశించాలంటే చాలా కష్టం. అదే దానికి భగవాన్ ఏమన్నారంటే, వాసన నశించాలంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు ఉంటేనే కానీ వాసన నశించదు అన్నారు. నువ్వు చేసే ప్రయత్నం హృదయపూర్వకంగా చేయాలి, హిందు మనస్సుతో చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వర కటాక్షంలో పాత్రలు అవ్వాలి, ఇన్నింటినే కానీ వాసన నశించదు. అదే లోపల వస్తువు ఎలా ఉందో అలాగే నువ్వు ఉండాలంటే వాసన నశించాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేహంగా ఉన్నాం, ఇంద్రియాలుగా ఉన్నాం, మనస్సుగా ఉన్నాం, ఇష్టంగా ఉన్నాం, అయిష్టంగా ఉన్నాం. కానీ లోపల బ్రహ్మం ఎలా ఉందో అలా మనం లేదు. అలా ఆ లోపల బ్రహ్మం ఎలా ఉందో మనం అలా ఉండాలంటే వాసన క్షయం 100కి 100 పాళ్ళు, వాసన 100కి 99 వాసన పోగొట్టుకుని ఒక్క వాసన ఉండిపోయినప్పటికీ పునర్జన్మ వస్తుంది. పడ నిద్రలో నీకు శరీరం కూడా లేదు. గాఢ నిద్రలో ఉండగా నీకు శరీరం ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. ఈ శరీరం నాదని తెలియదు, శరీరం ఉందని కూడా నీకు తెలియదు. ఆ మొదటి తలంపు వచ్చాక, నేను అనే మొదటి తలంపు వచ్చాక శరీరం ఉందని నీకు అనిపిస్తుంది. నీ శరీరం కూడా ఒక తలంపే, కానీ నిజంగా ఎప్పుడు కూడా లేదు. చావు ఒక తలంపు, పుట్టుకు ఒక తలంపు, శరీరం ఉందనుకోవడం ఒక తలంపు, నీ గౌరవం ఒక తలంపు, నీ అగౌరవం ఒక తలంపు, జీవితం అంతా కూడా తలంపులైతే సమూహం. ఈ తలంపుల్లోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు జ్ఞానం అవుతాడు. అంటే మనకు సహనం లేదు. సహనం ఉంటేనే కానీ మనసు హృదయమవకుండా ఎంత లోతులో బ్రహ్మం ఉందో అంత లోతులోకి మనసు ప్రయాణం చేయదు సహనం లేని వాళ్ళకు. సహనం ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకున్న వాళ్ళ నిదానంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం పొగిడినా వాళ్ళు పట్టించుకోరు, మనం వాళ్ళని విమర్శించినా ఏమి పట్టించుకోరు వాళ్ళ నిదానం. అంటే పొగిడినా పొంగిపోకుండా, ఎవరిని విమర్శించినా దుఃఖపడకుండా, అసలు మనసు బాహ్యముఖానికి రాకుండా చూసుకుంటారు. అంటే ఎవడైనా పొగిడితే వాళ్ళు ఏమి ఉబ్బిపోరు, ఎవడైనా విమర్శిస్తే కృంగిపోరు, ఎప్పుడూ సమానంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళే సహనం ఉన్నవాళ్ళు. అంటే బాహ్యంగా వచ్చే ఆతిపోట్లకి బాగా తట్టుకుంటారు సహనం ఉన్నవాళ్ళు. సహనం లేని వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కన్నర పడిపోతారు. చిన్న చెట్టు మీద ఉన్న ఆకులు గాలికి ఏ విధంగా అయితే అటు ఇటు ఊగిపోతాయంటే సహనం లేని మనుషులు అటు ఇటు ఊగిపోతూ ఉంటారు. వాళ్ళకి నిశ్చలమైన మనస్సు కానీ, నిర్మలమైన మనస్సు కానీ, ఉదాత్తత కానీ ఏమి ఉండదు సహనం లేని వాళ్ళు. అది సహనం లేని మనుషులనే తేలిక మనుషులు అని అంటారు. మనస్సుతోటి మీకున్న తాదాత్మ్యాన్ని ఎవరైతే వదులుకున్నారో, మీ మనస్సు మీద మీకున్న అనురాగాన్ని ఎవరైతే వదులుకున్నారో, వాళ్ళు మటుకే స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతారు. ఎవరైతే వాళ్ళు స్వరూప సాక్షాత్కారం పొందిన వాళ్ళే మోక్షానకరుడు, వాళ్ళే ఆత్మజ్ఞానకుడు. కోరిక ఉన్నవాళ్ళు పనిచేస్తారు, కోరిక లేని వాళ్ళు పనిచేస్తారు, కోరిక లేకుండా పనిచేసిన వాళ్ళు మహర్షులు అవుతారు, మహాత్ములు అవుతారు. కోరిక లేని వాళ్ళందరూ సోమరులు కాదు, వాళ్ళు పనిచేస్తారు, అయితే వాళ్ళు మహర్షులు అవుతారు. అది కోరికతో పనిచేసిన వాళ్ళు బద్ధులు అవుతారు, కోరిక లేకుండా పనిచేసిన వాడు ముక్తిని పొందుతారు. కోరిక లేకుండా పనిచేసినా నీకు ఒకసారి ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితం కోసం మీరు పనిచేయలేదు. మామూలుగా పనిచేస్తే ఫలితం వస్తుంది. అటు మీ కోరిక లేకుండా ఏదైనా ఫలితం వస్తే అది మిమ్మల్ని బంధిస్తుంది. కోరిక పెట్టుకుని చేస్తే మటుకు బంధిస్తుంది. మహాత్ములతో సాంగత్యం వల్ల నీకు మామూలుగా ఆమెట్టు కామెట్టు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. అభివృద్ధిలోకి రావటమే కాదు, జీవించండి కదా. శరీరం మరణించకముందే, శరీరం శ్మశానంలో కాల్చి బూడిద ఒకముందే, శరీరంతో నువ్వు విడిపోతావు. శరీరంతో ఇప్పుడు నీకు తాదాత్మ్యం ఎలా ఉందో, నీ మనస్సుతో తాదాత్మ్యం ఎలా ఉందో, యోగునితో సాంగత్యం వల్ల, మహాత్ములతో సాంగత్యం వల్ల నీకు జరిగిపోయి లోపల సద్వస్తుతో నీకు తాదాత్మ్యం ఏర్పడుతున్నప్పుడు ముక్తి లభిస్తుంది. శరీరం ఉండగానే నీ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే నీకు ముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అదే మనకు సంసారం దీనివల్ల వస్తుంది. ఐ ఎంజాయ్, నేను అది చేశాను, నేను అప్పుడు అది చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, అప్పుడు తెలివైన నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మంత్రిని అయ్యాను నేను. అప్పుడు తెలివితేటలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను కాబట్టి ఒక మంత్రిని అయ్యాను. అప్పుడు ఏ పార్టీలో చేరాలని ఆలోచించి బాగా ఆలోచించి ఆ పార్టీలో చేరాను కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిని అయ్యాను. అప్పుడు అలా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను 10 లక్షలు సంపాదించాను. ఇలా జీవుడు అనుకుంటూ ఉంటాడు. ఎవడు అనుకుంటూ ఉంటాడు? జీవుడు అనుకోడు. లోపల బ్రహ్మం ఏమీ అనుకోదు, లోపల బ్రహ్మం ఏమీ అనుకోదు. వారు అలాగా అనుకోరు, వీరు ఎలా అనుకోరు, వారు ఉంటారంతే. ఈ అనుకునేది జీవుడు. అనుకునేది ఎవరు? జీవుడు. నేను అలా చేశాను అంటే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను, అప్పుడు కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, లేదా అప్పుడు అలా చేశాను, ఇప్పుడు పొరపాటు నిర్ణయం చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నాను, ఇదే కంగారు పడ సంబంధం చేశాను, ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం అనుకుంటాను, లేకపోతే మంచి సంబంధం అప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఎవరికాళ్ళు బాగుపడ్డారు మంచి సంబంధం అనుకుంటున్నాం. అప్పుడు ఇలా ఏదో అనుకుంటూ ఉంటారు. ఏదో జీవ ఇవన్నీ జీవలక్షణాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ జీవలక్షణాలు. అంటే నారాయణుడు అంటే రసబుద్ధి ఉన్న వాళ్ళే జీవకోటి. ఆ జీవకోటి ఈ నరులందరినీ వాళ్ళ ప్రారంభాన్ని అనుసరించి ఎవడైతే నడిపిస్తున్నాడు, నరుల్ని వాడు వాళ్ళ యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఎవడైతే నడిపిస్తున్నాడు వాడు నారాయణుడు. మనం ఆశ్రయించదగిన వాడు నారాయణుడు. ఆయన ఆశ్రయిస్తే మనకి జీవగుణాల నుంచి విడుదల పొందుతాం. ఐడు ఐఎంజే ఐఎంజే ఐడు, ఇదే చచ్చిపోయే వరకు మనకి ఇంకో పని లేదు. ఐఎంజే ఐడు ఐడు ఐఎంజే. ఏదో ఇప్పుడు కష్టపడ్డాను కాబట్టి ఎలా ఏదో చిన్న కారులో తిరుగుతున్నామండి, లేకపోతే ఎలా తిరుగుతున్నాయి, ఏదో అనుకుంటాం కదా, మాట వచ్చుకున్నాం అనుకుంటాం. ఇవన్నీ జీవలక్షణాలు, ఇవన్నీ జీవలక్షణాలు. అది బ్రహ్మం అలా అనుకోదు, అలా బ్రహ్మము అలా అనుకోదు. బ్రహ్మము బ్రహ్మము లోపల ఎలాగుందో నువ్వు అలా ఉండగలిగితే కదా అది నువ్వు అయ్యేది అన్నారు స్వాముల వారు. నీ ఇష్టాయిష్టాలు నువ్వు పక్కన పెట్టి ప్రాపర్గా పర్ఫెక్ట్గా నువ్వు సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటే నీ తలకాయలో ఉన్న విషయాలు పుస్తకంలో పెట్టక, పుస్తకంలో ఉన్నది ఈ పుస్తకంలో ఏం చెబుతున్నాడో, రచయిత ఏం చెబుతున్నాడో దాన్ని తీసుకో. నీ తలకాయలో ఉన్న విషయాలు తీసుకెళ్ళి పుస్తకంలో పెట్టద్దు. ఆ కర్త భగవంతుడు ఏమి చెబుతున్నాడో దాన్ని తీసి నువ్వు తీసుకో. భగవంతుడు చెప్పింది నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవడానికి ప్రయత్నించి ఎందుకంటే ఆ మాట నేను బాగు చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు మనకి ఏం ఒకసారి భగవంతుడు చెప్పిన మాటలు మనకు నచ్చవు. ఎంచేది నష్టం అంటే మన వాసన దాన్ని నష్టనివ్వకుండా చేస్తుంది. మన వాసన ఏం చేస్తుంది దాన్ని నష్టనివ్వకుండా చేస్తుంది. ఆ వాసన యొక్క బలం తగ్గితేనే కానీ, వాసన యొక్క బలం తగ్గితేనే కానీ భగవంతుడు చెప్పిన మాట మనకు నచ్చదు. కొంతమంది అంతే అంటారు ఉన్నదంతా పోయిన తర్వాత బుద్ధి వచ్చిందంటారు. కొంతమంది సంసారంలో కూడా ఇటువంటి మాటలు అంటారు, ఉన్నదంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిందని బుద్ధి అంతా వచ్చిందని. తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి తేడా ఏంటంటే, తెలివైన వాడు కూడా అవకాశాలు రాకపోతే ఏమీ చేయలేడు. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకున్నవాడు తెలివైన వాడు. అవకాశం వచ్చినా కొంతమంది విడిచిపెట్టేస్తారు అవకాశాన్ని, వాడు తెలివి తక్కువవాడు. అంటే మానవ జన్మకి ఒక అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకో. ప్రపంచంలో ఏ వస్తువు నీది కాదు, మన దేహమే మంది కానప్పుడు ప్రపంచంలో ఏ వస్తువు నీది కాదు. అది నీ దేహయాత్రకు సరిపడి ప్రమేశ్వరుడు ఏదిస్తున్నాడో, ఏదైతే ఇస్తున్నాడో నీ దేహయాత్రకు సరిపడి దాంతో సంతృష్టిపడి నువ్వు పొందవలసిన పొందడానికి ప్రయత్నించు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఏదో ఇస్తూ ఉంటాడు నీకు, కానీ నువ్వు అనుభవించే సంపద కూడా భగవంతుడిదే. నువ్వు అనుభవించే సంపద కూడా భగవంతుడి. ఈ భూమి మనం పుట్టిన తర్వాత వచ్చిందా, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉంది ఈ భూమి. ఈ భూమి మన కళ్ళ కనిపిస్తున్నటువంటి ఈ ప్లానెట్ కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. మనం ఎంతకాలం పుట్టాం, నేను కాక మనం పుట్టాం, ఇంకో నాలుగు రోజులు ఉన్నాక వెళ్ళిపోతాం చనిపోతాం. ఈ భూమి మనదే. అంటే ఈ భూమి ఈ లోకంలో అంటే సంపద చాలా ఉంది. సంపద ఆ సంపద అంతా నీకు వచ్చేది, నీ దేహ ప్రారంభాన్ని అనుసరించి నీకు ఎంత రావాలో అది అంత వస్తుంది. నువ్వు అనుభవించేది కూడా నీది అనుకో, ఈశ్వరుడు అనుకో అనుభవించు యజమాన ఆయనే. నువ్వు అనుభవించే ఆ వస్తువుని ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఈశ్వరుడు అనుకో, నీ సొంతం అనుకోవద్దు. నీ సొంతం నీ దేహమే నీ సొంతం కానప్పుడు వస్తువు నీ సొంతం ఎలా అవుతుంది? అంటే ఏమి దిక్కులేని వాడు మాకు దిక్కులేదు దిక్కులేదు అనుకో, ఏమి దిక్కులేని వాడికి నారాయణుడు మనకి ఏమి లేదనుకోండి. మురికి మాట వచ్చి భౌతికంగా మనకేం బ్యాంకులో రూపాయలు లేవు పొలాలు లేవు అనుకోండి, మాట వచ్చారు. భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందనుకోండి, భగవంతుడి యొక్క నామం మీద మనకి విశ్వాసం ఉందనుకోండి, అది కూడా అది కూడా గొప్ప ఆస్తి. ఏం చెప్పండి గొప్ప ఆస్తి? ఆ భగవంతుడి నామం మీద ఉన్న విశ్వాసం. ఆ భగవంతుడి ఆ నామం మీద మనకి పాయసం నోట్లో వేసుకున్నప్పుడు ఎంత సంతోషం వస్తుందో మనకి, అంత ఆ నామం ఆ నారాయణ నామము కృష్ణనామం శివనామం చేసుకున్నప్పుడు అంత ఆనందం మన ఇంద్రియాలకి మన మనస్సుకి మన శరీరం పులకరింపు వస్తా అంటే అది కూడా గొప్ప భాగ్యంతో సమానం. ఏం చెప్పది లోపల వాసన నాశనం చేస్తుంది. నామం ఎందుకు చేయటం? నామం కొందరు నామం చేయండి నామం చేయండి అంటారు. ఎందుకు చేయటం? లోపల వాసన నశింపజేయటానికే నామం చేయటం, కాలక్షేపానికి కాదు. ఒకవేళ మీరు కాలక్షేపణం చేసినా మంచిది. ఇప్పుడు ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగిందో వారి సమక్షంలో ఉంటూ ఉంటే వారిని సేవించుకుంటూ ఉంటే వారిని గౌరవించుకుంటూ ఉంటే వారి మాట ఎందుకు నీకు మన్నన కలిగి వారి మాట ఎందుకు విలువ నీకు తెలుస్తూ ఉంటే సహజంగా ఏమవుతుందంటే వారు ఎక్కడైతే ఉన్నారో ఆ వేలు నువ్వు కూడా వెళ్ళి ఐక్యం అవుతావు. వారి నెలలు స్నేహం చేస్తే వీరు ఆరవుతారు వారు వీరవుతారని. చాలామంది చదువుకునే వయస్సులో ఉన్న పిల్లలు పాపం వాళ్ళకి ఎవరితో స్నేహాలు చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదో తెలియదు. కొంతమంది శుభ్రం బంగారం లాంటి పిల్లలు చెడ్డ స్నేహాలు చేసి పట్టి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మట్టి లాంటి పిల్లలు మంచి స్నేహాలు చేసి బంగారం అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంగ్లాండ్లో సామెత ఉంది, నువ్వు ఎటువంటి మనిషివో నాకు చెప్పకుని స్నేహితుడి పేర్లు 10 పేర్లు చెప్పి దాని గురించి నేను అంచనా నేను కట్టుకుంటాను. ఏ మనిషి నీ చెడ్డవాడు కూడా నేను చెడ్డవాడు అని చెప్పడు, చెడ్డవాడు కూడా నేను చెడ్డవాడు అని చెప్పడు. అంటే నువ్వు ఎటువంటి వాడో నాకు చెప్పొద్దు. ఈ నువ్వు మలిపురంలో ఎవరితో అయితే స్నేహాలు చేస్తావో ఆ స్నేహితుడి పేర్లు చెప్పి దాన్ని బట్టి నువ్వు ఎటువంటి కూడా నాకు అర్థం అవుతున్నాడు. ఇంగ్లాండ్లో సానదు అంటే ఆ మనిషి చేసే స్నేహాలను బట్టి ఆ మనిషి ఎటువంటి కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఎక్కడో బయట నుంచి రాదు. ఏ జ్ఞానం అనేది ఎక్కడో బయట నుంచి రాదు. ఎప్పుడైతే నీ మనసు హృదయంలో అణిగిపోయిందో, సత్పురుషుల సహవాసం వల్ల నీ మనసు హృదయంలో అణిగిపోతుంది. ఎక్కడైతే మనసు అణిగిపోయిందో అక్కడి నుంచి జ్ఞానం ఉడికి ఉడికి వస్తుంది. సత్పురుషుల సహవాసం వల్ల నీ మనసు ఏమవుతుంది, నీ హృదయంలో అణిగిపోతుంది. ఎక్కడైతే మనసు అణిగిపోయిందో అక్కడి నుంచి శాంతి, జ్ఞానం, అనంతత్వం ఉడికి ఉడికి వస్తుంది. ఆనందం నీకు కలిగినప్పుడు ఊపిరి సరపడనేట్టు. ఆ సత్పురుషుల సహవాసం గురించి భగవాన్ అంటున్నారు, నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని శాస్త్రాలను క్షణంలో గురువు దగ్గర అభ్యసించినా, ఎన్ని మంచిని చదివినా, ఒక ఊతిరి తవ్వించినా, గోడలు కట్టించినా, గుడిలు కట్టించినా, ఏమి చేసినా సత్పురుషుల సహవాసం చూడు పలికింది, ఇది సరిపోతుందా? ఇక్కడ రెచ్చిపోతున్నారు స్వాముల వారు. ఏం చేస్తున్నారంటే, మీరు మంచి పనులు చేయొచ్చు, గుడిలు కట్టించవచ్చు, ఊతిరి తవ్వించవచ్చు, గోడలు కట్టించవచ్చు, గోడలు భగవద్గీతలు పురాణాలు మీరు చదవచ్చు, మీరు చదవచ్చు, ప్రసంగాలు వినవచ్చు, మీకు ఏదైనా చేతనైతే పుస్తకాలు కూడా రాయొచ్చు. ఎన్ని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ మహాత్ముడి సాంగత్యం తోడు ఇది సరిపోతుందా, ఇది సమానం అవుతుందో అయ్యా, రాదు అని చెబుతున్నారు. ఇదే నువ్వు ఏ వస్తువునైతే పొందాలనుకుంటున్నావో వస్తువు వాడై ఉన్నారు. అంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. నువ్వు ఏదైనా నువ్వు చదివిస్తే పుణ్యం వస్తుంది. కానీ ఇది దానితోటి సమానం అవుతుందా, ఇది దానితోటి సమానం అవుతుందా? ఇక్కడ బంగారం అవుతుందా, వెండి బంగారం అవుతుందా? ఇక్కడికి విలువ ఉంది, వెండికి విలువ ఉంది, కానీ అది బంగారం అవుతుందా? సహహ విష్ణు సహస్రనామాలు వస్తుంది. సహహ అంటే సహనము గలవాడు, సహనము గలవాడు. మనల్ని ఎవరైనా పొగిడితే మనం దాన్ని నిగ్రహించుకోలేం, ఎవరైనా విమర్శించినా దాన్ని కూడా నిగ్రహించుకోలేదు. అంటే సహనం ఉన్నవాడు ఆ పొగడతకు ముందు వాడు మనస్సు ఎలా ఉందో, విమర్శనం లేనప్పుడు వాడు మనస్సు ఉందో అలాగే సమానంగా ఉంటాడు. వాడు బంగారం లాంటి మనస్సు కలవాడు. వసు మనహ ఏం మనస్సు అది, బంగారం లాంటి మనస్సు కలవాడు. కొంతమంది మన క్షేమం కోరే వాళ్ళు ఏదన్నా మనం భరించలేం, మన క్షేమం కోరే వాళ్ళు ఎవరన్నా భరించడం. అంటే కొంతమంది పెద్దలు చెబుతుంటారు, ముందు వివేకం లేనప్పుడు, ఆలోచన శక్తి లేని వాళ్ళకు కూడా క్షవరం అయిన తర్వాత కొంతమందికి వివరం వస్తుందని. కొంతమందికి క్షవరం అయితేనే కానీ వివరం రాదు, కొంతమందికి క్షవరం అయినా రాదు. వాళ్ళు ఇంకా క్షవరం అయిన తర్వాత కాస్త వివరం వస్తే వాళ్ళు మెరిగే, కొంతమందికి క్షవరం అయినా వివరం రాదు. తెలియగల వాళ్ళది ఏంటంటే, ముందే వాళ్ళకు ముందు చూపు ఉంటుంది, రాబోయేది ఆ ముందు చూపు ఉంటుంది, ముందు ఆ సూక్ష్మ బుద్ధి ఉంటుంది. వాళ్ళు జాతిక శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుంటారు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేటువంటి ఆ బుద్ధి సూక్ష్మత కొంతమందికి ఉంటుంది. వాళ్ళు తరిస్తారు. ఇప్పుడు మీరు కూడా పిల్లలకి ఎంత సంపాదించాం అంత సంపాదించమన్నా అనుకుంటారు, కానీ వాళ్ళ బుద్ధి సూక్ష్మత ఎంత ఉందో, వాళ్ళ ప్రవర్తన ఎంత ఉంది, ఎలా ఉందో చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గాలి వేస్తంటే మనకి ఫ్యాన్ తోటి పని లేదు, విషయగారితో పని లేదు, నీకు అలాగే సత్పురుషుడి సహవాసం జరిగితే ఇంకేం కావాలి, నీకు సాక్షాత్తు అయితే ఎనకొచ్చి నేషనల్ హైవే సాక్షాత్తు మోక్షం రద్దుపోతాం. ఇంద్రియాలకి అనేక ఆకర్షణలు ఉన్నాయి లోకంలో. ఈ ఆకర్షణ నుంచి ఇంద్రియాలను మనం ఉపసంహరిస్తేనే కానీ మన శరీరం తిరగదు. చెప్తా ఉంటారు, ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ క్షీరం పోతే మళ్ళీ సంపాదించుకోగలం. ధనం పోతే కొంత సంపాదించుకోగలం, ఆరోగ్యం పోతే కొంత సంపాదించుకోగలం, క్షీరం పోతే మళ్ళీ సంపాదించుకోవడం కష్టం. క్షీరం పోతే సంపాదించుకోవడం కష్టం. అంతేకాదు లోకంలో నీకు ఎన్ని నీ ఇంద్రియాలకు ఆకర్షణ ఎన్ని ఉంటే, ఆ ఆకర్షణ నుంచి నీ ఇంద్రియాలను బయటకు తీస్తేనే కానీ నీకు క్షీరం పెరగదు, నీకు క్షీరం పెరగదు. ఆ ఇంద్రియానికి కానీ ఎప్పుడు వస్తున్నాడు, దేవానుగ్రహం కాకుండా. ఇంద్రియాలకు అధిపతి భగవంతుడు ఋషికేశుడు, ఇంద్రియాలకు అధిపతి ఎవరు, భగవంతుడు. ఆ భగవంతుడి అనుగ్రహం నీకు వచ్చినప్పుడు కదా ఇంద్రియ నిగ్రహం నీకు వచ్చేది అంటున్నారు. ఇంద్రియాలకు అధిపతి ఎవరు, ఋషికేశుడు భగవంతుడు. ఇంద్రియాలకు అధిపతి ఎవరు, భగవంతుడు. ఆ అధిపతిని ఆ భగవంతుని ఆశ్రయిస్తేనే కానీ ఇంద్రియాలు ఉపసంహరించబడదు. అంటే ఇంద్రియాల ఆకర్షణ నుంచి బయటకు రావు. కొంతమందికి తేకాట బాగా ఇష్టం. అది ఇంకే వాళ్ళు చనిపోయినా మీరు అలా ఉలకాటలోకి తీసుకొచ్చాయని ఈ పాట పూర్తి చేసుకుని వస్తాడు అంటారు. ఇది తేకాట ఆడుతున్నా ఉంటారనుకోండి, ఎవరైనా వచ్చి మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్తారనుకోండి, మా అమ్మగారు చచ్చిపోతే మీరు అలా శ్మశానాన్ని తీసుకొచ్చాయని నేను ఇంకో 2 నిమిషాలు ఆడ చూసుకుని ఇటు వచ్చేస్తాను అక్కడ కాళ్ళ పెట్టేద్దాం ఉంటాడు. అది తేకాట మీద ఉంది కోరిక. అమ్మగారు చచ్చిపోయారు నాతో చెప్పడానికి మీరు అలా తీసుకొచ్చాయని ఇలా వచ్చేస్తాను వలగాళ్ళు వెళ్ళదారిని వచ్చేస్తాను అంటే ఇది దాని అర్థం ఏంటో ఆ వేగం కోరిక యొక్క వేగం అతన్ని విమర్శించుకోకండి ఒక వేగాటనే మనకు కూడా అంత కోరుకుంటే మన పరిస్థితి ఆ కోరిక యొక్క వేగం అలా చెప్పిస్తుంది ఆ కోరిక యొక్క వేగం విచక్షణ బుద్ధిలో ఉన్న విచక్షణ చంపేస్తుంది ఆ డిస్క్రిమినేషన్ బుద్ధిలో ఉన్న డిస్క్రిమినేషన్ చంపేస్తున్న కోరిక ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్ ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్ ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ నదర్ చివరికి మనకు చావు కూడా కోరిక వల్ల వస్తాం దుఃఖం కూడా కోరిక వల్ల వస్తుంది బలహీనత కూడా కోరిక వల్ల వస్తుంది డిప్రెషన్ కూడా కోరిక వల్ల వస్తుంది కొంతమంది చూడండి ఒక రోజున బాగుంటారు ఒక రోజున ప్యాడ్ అయిపోతూ ఉంటారు అంటే పాపం వాళ్ళకి ఏదో డిప్రెషన్ వచ్చింది ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డిప్రెషన్ ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్ ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ నదర్ కొంతమంది డిప్రెషన్ అయిపోతారు ముఖం వాడిపోతుంది ఒకసారి కొంతమందికి పాపం ఏదో ఇంట్లో ఏదైనా నష్టపోయారనుకోండి లేదా ముఖం పాపం నల్లబడిపోతుంది తర్వాత వాళ్ళు దిగాలు అయిపోతారు డిప్రెషన్ వచ్చేస్తుంది కారణం ఏంటి డిజైర్ ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డిప్రెషన్ అరే భగవాన్ చెప్తారు అమృత వస్తువు మృత్యువులైన వస్తువు అమృత వస్తువు నీ హృదయంలో ఉన్నప్పటికీ నీ కోరికల యొక్క వేగం వల్ల నీ తలంపుల యొక్క వేగం వల్ల నీ అలవాట్ల యొక్క వేగం వల్ల నీకు తెలియటం లేదు కానీ లేకపోవటం వల్ల కాదు అంటారు స్వామి ఎంత స్పష్టంగా చెబుతున్నారు చూడండి సబ్జెక్టు ఆ సబ్జెక్టులో ఉన్న క్లారిటీ చూడండి నీ హృదయంలో ఉన్న బ్రహ్మం నీకు తెలియటం లేదంటే లేకపోవటం వల్ల కాదు నీ కోరికల యొక్క వేగం నీ తలంపుల యొక్క వేగం నీ అలవాట్ల యొక్క వేగం వల్ల నీకు తెలియటం లేదు కానీ వస్తువు లేకపోవటం వల్ల తెలియకపోవటం కాదు ఆ వస్తువు నిజంగా లేకపోతే వశిష్ఠుడికి తెలియకూడదు విశ్వామిత్రుడికి తెలియకూడదు రాముడికి తెలియకూడదు కృష్ణుడికి తెలియకూడదు రామకృష్ణుడికి కూడా తెలియకూడదు ఆ వస్తువు ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసింది నిజంగా అక్కడ లేదనుకుని వాళ్ళకు కూడా తెలియదు వశిష్ఠుడికి కూడా తెలియదు ఉంది కాబట్టి తెలిసింది అయితే నీకెందుకు తెలియటం లేదు నీ అలవాట్ల యొక్క వేగం వల్ల తెలియటం లేదు అంటే లోకంలో ఎంతో సంపద ఉంది నీ దేహ ప్రార్థాన్ని బట్టి నీకు ఆ సంగతి ఆ సంపద ఎవరు ఇస్తున్నాడు ఈశ్వరుడు ఇస్తున్నాడు అది నీదనుకోక ఈశ్వరుడు ఈశ్వరుడు అనుకుని తిను నీదని నువ్వు తినకు నీదని నువ్వు తినకు వాండర్ ఈశ్వరుడే వాండర్ యజమాని ఎవరు ఈశ్వరుడు నువ్వు తినేటప్పుడు ఈశ్వరుడు అనుకుని నువ్వు తిను నీదనుకు నువ్వు తినకు నీదంతా ఇక్కడ ఏం లేదు అది గౌతమ బుద్ధుడు అంటాడు నీ దేహమేనేది కానప్పుడు ఈ లోకంలో ఏది వయ్యానేది నీ దేహమేనేది కానప్పుడు ఈ లోకంలో ఏది నీది అవుతుంది నదిలోకి వెళ్ళి స్నానాలు చేసినా దేవాలయాల చుట్టూ తిరిగిన దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ దేవుని నువ్వు దర్శనం చేసుకున్నప్పటికీ మట్టితోటి రాళ్లతోటి తయారు చేసినటువంటి విగ్రహాలు నువ్వు అర్చన చేసినప్పటికీ అర్చన చేసి నదుల్లో స్నానాలు చేసినప్పటికీ వ్రతాలు ఆచరించినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ మహాత్ములతో సహవాసంతో సమానం అవుతుందా అంటున్నా నువ్వు మట్టితోటి విగ్రహాలు చేస్తారు రాళ్లతోటి విగ్రహాలు చేస్తారు వెండితోటి విగ్రహాలు చేస్తారు వాటికి మనం నమస్కారం పెట్టుకోవచ్చు సత్యానవ్రతం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేయొచ్చు గుడి చుట్టూరు తిరగొచ్చు అన్నీ మంచి మంచిగా చెయ్యి అన్నీ కూడా మహాత్ములతో సహవాసంతో సమానం అవుతాయి మట్టితోడు చేసిన విగ్రహాలు రాళ్లతోడు చేసిన విగ్రహాలు వెండితోడు చేసిన విగ్రహాలు ఈ విగ్రహాలు నువ్వు అర్చన చేయొచ్చు ఆ విగ్రహాలకి నువ్వు అర్చన చేయొచ్చు నదుల్లో స్నానాలు చేయొచ్చు వ్రతాలు ఆచరించవచ్చు ఇవన్నీ మంచి ఎన్ని చేసినప్పటికీ మహాత్ములతో వాడుతున్న వాడుతోడున్న పరిచయం వాడితోడు తన సహవాసం వాడితోడున్న సాంగత్యంతో సమానం అవుతాయి అంతే నీ మహర్షులతోడు సాంగత్యం నీ మనసు పవిత్రం అవుతుంది పరిశుద్ధం అవుతుంది ఏకాగ్రం అవుతుంది నీ మనస్సు నిర్మలం అవుతుంది నీ మనస్సు చల్లబడిపోతుంది ఏసీ గదిలో ఉండగా నీ శరీరం ఏసీ గదిలో ఉన్న వాళ్ళ శరీరం ఎలా ఉంటుందో అలాగే మహాత్ముల సన్నిధానంలో నీ మనసు అలా చల్లబడిపోతుంది కూల్గా ఉంటుంది మనం భగవంతుని రోజు తలపెట్టుకుంటున్నాం అనుకోండి ఆయన మనం రోజు తలపెట్టి ఒక్కసారి స్మరించినా మనం పవిత్రమైపోతా ఉంటుంది నీకు మారు మనస్సు కావాలి నీకేం కావాలి మారు మనస్సు కావాలి అవి మారు మనస్సు కేవలం ప్రసంగాల వల్లే వస్తున్నాయి రచనల వల్లే వస్తున్నాయి అనుకో మౌనం వల్ల కూడా వస్తుంది మౌనం వల్ల కూడా మీకు నీకు మారు మనస్సు వస్తా అంటే ఇంకా ప్రసంగాలతోటి పని ఉంది రాతలతోటి పని ఏమండి అంటే మహర్షి యొక్క సన్నిధానంలో మహాత్ముల యొక్క సన్నిధానంలో ఒకసారి జీవితం యొక్క కోర్సే మారిపోతుంది అంటే వాళ్ళ పవిత్ర కట్టి చంద్రుడి నుంచి మనకి చల్లని కిరణాలు ఎలాగొస్తాయి ఎవరికైతే ఆత్మానుభవం ఉందో అక్కడి నుంచి వాళ్ళకి మనకి ఆ శాంతి తరంగాలు కాంతి తరంగాలు వస్తూ ఉంటాయి అదే భగవాన్ చరంగాడు అంటాడు కదా భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు భగవాన్ ఎందుకు నాకు అక్కర్లేదు ఆయన నాకు ఆనంద సముద్రం ఆయన నుండి నాకు కాంతి శాంతి వస్తున్నాయి అంతే చాలు భగవాన్ అవతార పురుషుడా అవతార పురుషుడు కాదా లేకపోతే జ్ఞాని కాదు అదంతా నాకు అనవసరం సూర్యుడు బ్రహ్మలా రాజులా వైశ్యులా నాకు అనవసరం సూర్యుడు వెలుతురిస్తున్నాడు అనుభవిస్తున్నాం అంతే కదా సూర్యుడు బ్రహ్మలా రాజులా వైశ్యులా మనం అనుకుంటున్నాం ఏమనుకో ఆ వెలుతురు మనం అనుభవిస్తున్నాం అంతే కదా అలాగే రమణ మహర్షి గారు జ్ఞానం అవ్వచ్చు కాకపోవచ్చు అవతార పురుషుడు అవ్వచ్చు అవతార పురుషుడు కాకపోవచ్చు అదంతా నాకు అనవసరం ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను నాకు అదే కావాలి. భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన ముందు నాకు కాంతి శాంతి వస్తున్నాయి. డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నాను నాకు అది కావాలి. కానీ ఆయన అవతార పురుషుడు అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి? చంద్రుడు దేవుడు అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి? ఆయన దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చే ఆ చల్లటి కిరణాలు నేను అనుభవిస్తున్నాను. ఆయన దేవుడు అవ్వస్తుంది, దేవుడు కాకపోతుంది. డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను నాకు అది కావాలి. చంద్రుడి దగ్గర నుంచి ఏమొస్తాయి, చల్లటి కిరణాలు వస్తాయి. ఎంత చల్లదనం ఇస్తుంది చంద్రుడి యొక్క కిరణాలు. అలాగే మనుషులు స్మరించుకోవడం నాకు కాంతి శాంతి వస్తున్నాయి. అయితే నేను దేవుడు అవునా కదా, అది అదంతా నాకేంటి? ఆయన ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి కాంతి శాంతి వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను నాకు అదే కావాలి, మిగతా విషయాలు నాకు అనవసరం. ఒకసారి ఎన్ని గ్రంథాలు చదివినా నీకు అర్థం కాకపోవచ్చు, ఎన్ని ప్రసంగాలు విన్నా అర్థం వాళ్ళ మహాత్ముల యొక్క సమక్షంలో నీ హృదయంలో వస్తూ ఒకసారి సడన్గా స్మరించవచ్చు. అప్పుడు నీ జీవితం మలుపు తిరుగుతుంది, నీ జీవితం అప్పుడు మలుపు తిరుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇది ఎన్ని జన్మలు వృధా చేసాం మనం. కొంతమందికి 60 సంవత్సరాలు అనుకోండి, నీకు ఎంత వయసు అంటే 10 ఏళ్ళే అంటారు కొంటారు. అదేంటంటే మీకు మరి 60 ఉంటాయి కదంటే, 60 ఉన్నాయి 70 నేను సాధారణ 10 సంవత్సరాలు అంటే చేస్తున్నాను అని చెప్పి నా వయసు 10 సంవత్సరాలు అంటారు కొంతమంది. నాకు ఇప్పుడు మామూలుగా 60 సంవత్సరాలు ఉన్నమాట నిజమే, కానీ నేను చేసి సాధారణ మటుకు 10 సంవత్సరాలు అని చేస్తున్నాను అంటే నా వయసు 10 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కాదు. 100 సంవత్సరాలు బతికితే ఏం లాభం సాధన చేయనప్పుడు? నేను 100 సంవత్సరాలు బతికాను అనుకోండి, 1 సంవత్సరం సాధన చేశాను అనుకోండి, 1 సంవత్సరం నా వయసు, మిగతా అంతా వేస్ట్. మిగతా వయసు అంతా బూడిదపాలు. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ. అసలు మహాత్ముని దర్శనం చేసుకోవాలి, పెరుమాళ్ళని దర్శనం చేసి అసలు ఆ తలంపు రావడానికే ఎంతో కొంత పురుని పుణ్యం ఉండాలి, లేకపోతే ముఖం అటు తిరగదు అని. అంటే మనకు పుణ్యబలం లేకపోతే సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి శరీరం ధరించి అక్కడ కూర్చున్నప్పటికీ మనం మన ముఖంతో మన ముఖం కూడా అటు తిరగదు చూడాలని అనిపించదు. మనకు వివేకం లేనప్పుడు, మనకు పుణ్యబలం లేనప్పుడు, ఆ పూర్వజన్మల్లో ఎంతో కొంత నిష్కామకర్మం చేయనప్పుడు, ఈశ్వరుడు వచ్చి సాక్షాత్తు ఈశ్వరుడు కాళ్ళు చేతి ధరించి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మనం చూడాలని అనిపించదు. అది ప్రారంభం యొక్క వేగం. అది ఆ దేహ ప్రారంభం మంచిది కానప్పుడు, ఆ పుణ్యబలం దేహ ప్రారంభానికి పుణ్యబలం లేనప్పుడు, సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి శరీరాన్ని ధరించి అక్కడ కూర్చున్నా మనకు చూడాలని అనిపించదు, మనకు దర్శించాలని అనిపించదు. అంటే ఆ దేహ ప్రారంభం, ఆ దేహానికి ఆ ఉపాధికి సరైనటువంటి పుణ్యబలం లేకపోవచ్చు. ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం పామాయి పుట్టామనుకోండి, ఆ ఉపాధితో సాకాక్ష్యం పొందుతాం. మనిషి పుట్టామనుకోండి, ఉపాధి లేకుండా జీవుడు జన్మ రాదు. ఇప్పుడు ఏడు రోజు పుట్టామనుకోండి మనం, ఆ ఏడు శరీరంతో సాకాక్ష్యం పొందుతాం. పామాయి పుట్టామనుకోండి, పాము దేహంతో సాధాక్ష్యం. ఏదైనా పక్షి పుట్టామనుకోండి, పక్షి దేహంతో సాకాక్ష్యం పొందుతాం. అంటే జీవుడు లక్ష్యం ఏంటంటే ఏ దేహం వస్తే దేహంతో సాకాక్ష్యం పొందుతాడు. ఇప్పుడు మనకే ఏదైనా 8 జన్మ వచ్చింది అనుకోండి, ఆ 8 దేహంతో సాకాక్ష్యం పొందుతాం. ఏ జన్మలో ఏ దేహం వస్తే ఆ దేహంతో మనం కలిసి ఉంటాం, దాంతో తాదాత్మ్యం పొందుతాం, అదే మనం అనుకుంటాం. ఆ మాయ అంత అక్కడ ఉంది. కృష్ణుడు కూడా నా మాయని ఎవరు జయించలేరని చెప్పడానికి కారణం ఏంటంటే ఉపాధితో మనకున్న తాదాత్మ్యం. గురువు మాట చెప్పక్కర్లేదు, రాత రాయక్కర్లేదు, మౌనంగా ఉన్నా మౌనం కూడా వారి అనుగ్రహం. మౌనం అనుగ్రహం కాదు, వారి ఆగ్రహం కూడా వారి అనుగ్రహం. గురువు యొక్క మౌనం కూడా వారి అనుగ్రహమే, వారి ఆగ్రహం కూడా వారి అనుగ్రహమే అని గ్రహించిన వారు ధన్యులు. భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు, సైలెంట్గా పనిచేస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా మిమ్మల్ని అనుగ్రహించాలో భగవంతుడు ముహూర్తం పెట్టుకుంటాడు, అలా అనుగ్రహిస్తాడు. వాడు చేసింది సైలెంట్గా. అలాగే భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడో, ఎంత నిరహంకారంగా, ఎంత నిరాడంబరంగా, ఎంత నిశ్చలంగా, ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా భగవంతుడు ఎలా అయితే పనిచేస్తున్నాడో అలాగే నువ్వు కూడా పనిచేయడం నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు. అనవంటాడుగా అడగకుండా. మన అరగత లేనప్పుడు భగవంతుడు అడిగినా మనకి ఇవ్వడు, మనకు అరగత వచ్చినప్పుడు మనం అడగకుండానే ఇస్తాడు. అది ఈశ్వరు అడగ. మనకు అరగత వచ్చిందనుకోండి భగవంతుని అడగక్కర్లేదు, అడగకుండానే ఇచ్చేస్తాడు. మన అరగత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, అడిగినా ఇవ్వడు. మనకు యోగ్యత వచ్చిందనుకోండి, అరగత వచ్చిందనుకోండి, మనం మన అనువాంచేది కానీ మనం మన అడిగి మనం అడిగామో అడగలేదని ఆ ప్రశ్నతోటి సంబంధం లేకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. తిరువనమలలో ఒక ఆయన భగవాన్ చూడటానికి పెడుతూ ఉండేవాడు. ఆయన తిరువనమలలో, ఆయన స్వగ్రామం తిరువనమల. ఆయన 2 నెలలు చూశారు, ఒకసారి అనిపించింది అతను ఏంటో. ఆయన 2 నెలలను చూడటానికి వెళుతున్నాం, ఆయన వల్ల మనకేం లాభం కనిపించడం లేదు, ఇంక చూడటం మానేద్దామని మానేశాడు. అట్లా ఒక నెల 2 నెలలు మానేశాడు. అట్లా మళ్ళీ ఎవరండి భగవాన్ చూడటం, మానేసిన తర్వాత మళ్ళీ ఆయనకి తలంపు వచ్చినట్టుంది, భగవాన్ చూడలేదు, భగవాన్ చూడలేదని దుఃఖం వచ్చినట్టున్నారు. ఎవరికండి? ఆయనకి. మళ్ళీ వెళ్ళి చూసేటండి. అప్పుడు భగవాన్తో చెప్పేటండి, మన చూడటం నాకు ఏం ప్రయోజనం లేదని మానేశానండి, 2 నెలలు అలా మానేశాను, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను. అప్పుడు భగవాన్ వెంటనే అన్నారటండి, నీకు చూడటం వల్ల లాభం తెలియకపోయినా చూడకపోవటం వల్ల వచ్చే నష్టం తెలుస్తాం కదా అన్నారట. భగవాన్ చూడటం వల్ల వచ్చే లాభం తెలియకపోయినా చూడకపోవటం వల్ల వచ్చే నష్టం అంటే తెలిసింది కదా. అంటే నీకు భగవంతుడి అనుగ్రహం శాస్త్రం యొక్క ఇరువు తెలుసుకోవడానికి, అంటే ఎవరైనా సత్పురుషులు ఏదైనా మంచి మాటలు చెప్తే దాంట్లో నా అర్థం గ్రహించడానికి, దానికి కూడా ఎంతో పురోగమించినటువంటి విశాలమైన హృదయం, కొన్ని ఎంతో కొంత సాధనాభరం అనేది ఉండాలి. అంటే ఎవడైనా మహాత్ములు పెద్దలు ఏదైనా కొన్ని మాటలు చెప్పారనుకోండి, ఆ మాటలను గ్రహించడానికి కూడా నీకు సాధనా బలం కొంత ఉండాలి, నీ సొంత బలం కొంత ఉండాలి. నీకు సాధనా బలం లేకపోతే శాస్త్రం తన హృదయాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఎదుటి వాళ్ళ హృదయం ఇచ్చి మాట్లాడుతుంటే మనకు కూడా హృదయం ఇచ్చి మాట్లాడు. కొంతమంది లౌక్యం, ప్రతి మాటకే లౌక్యం. కొంతమంది లిటిగేషన్ మనుషులు ఉంటారు, ఆ లిటిగేషన్ మనుషులతో మన ప్రాణం తీసేస్తారు. వాళ్ళు అవునని చెప్పరు, కాదని చెప్పరు. వాళ్ళ హృదయాన్ని మనకి ఇవ్వరు, మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనసును మనకి ఇవ్వరు, మన మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే తెలుగు నాడు ఉద్దేశం. వాళ్ళు వాళ్ళు మేము చాలా తెలుగుదల వాళ్ళని అనుకుంటూ ఉంటారు. అది ఎవడో అనుకోరు, సమాజంలో ఎవడో అనుకోరు, వాళ్ళు అనుకుంటారు మేము చాలా తెలియగలవాళ్ళను. నేను ఇక్కడ సబ్జెక్ట్ని విడిచిపెట్టేది ఉద్యోగంగా మాట్లాడు, బాగా మాట్లాడు అనుకుంటే ప్రజలే నేను ఇది సబ్జెక్ట్ని గాలి వదిలేస్తాను అనుకోండి, ఏదో రాజకీయ నాయకులు మాట్లాడడం ఉద్రేకంగా మాట్లాడేస్తాను అనుకోండి, దానివల్ల ఏంటి ప్రయోజనం? నీకు ప్రయోజనం ఏంటి? నాకు ప్రయోజనం ఏంటి? అంటే నువ్వు శాస్త్రాన్ని, శాస్త్రం నీ హృదయం శాస్త్రానికి ఇచ్చినప్పుడు శాస్త్రం హృదయం నీకు ఇస్తుంది. భగవంతుడికి మన హృదయాన్ని ఇస్తే భగవంతుడు ఆయన హృదయాన్ని మాకు ఇస్తాడు. ఇప్పుడు భగవంతుడే మనకు ఎదురుకుండా ఉన్నాడనుకోండి, ఉపదేశం చేస్తున్నాడు అనుకోండి, మనకు సాధనాబలం లేదనుకోండి, పుణ్యబలం లేదనుకోండి, ఆయన వాక్యం మిస్ అయిపోతుంది. ఆ వాక్యాన్ని మనం మిస్ అయిపోతుంది. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ లేదని మనం అనుకుంటున్నాం, కృష్ణుడే దేహం ధరించి వచ్చాడనుకోండి, ఆ గ్రంథి శక్తి మనకు లేదనుకోండి, మిస్ అయిపోతుంది. మంచిది అర్హత లేకుండా యోగ్యత లేకుండా ఏది రాదు. ఓన్లీ గెట్ వాట్ యూ డిజైర్. మనకి ఎంత అర్హత ఉందో ఎంత ఎదుగుతుందో అంటే వస్తుంది, కానీ దానికి మించింది రాదు. మనం సముద్రం దగ్గర, సముద్రంలో చాలా నీళ్లు ఉన్నాయి, కానీ ఒక చెంబు పెట్టుకెళ్తే ఆ చెంబుతో నీళ్ళు తెచ్చుకోగలం, కానీ సముద్రంలో నీళ్ళు అనేది తెచ్చుకోలేము చెంబుతో. అంటే సముద్రంలో చెంబు నీళ్ళు ఉన్నాయని అర్థం కాదు, చెంబు సముద్రంలో చాలా నీళ్ళు ఉన్నాయి, మనం చెంబు పెట్టుకెళ్తే చెంబుకి సరిపడే తెచ్చుకోగలం. అలా అంతమైన ఇష్యూలు మనకు తగిన అర్హత ఉంది, అర్హతను బట్టి మనకు వస్తుంది, కానీ అంతా మనకు వచ్చేది. కాదు నువ్వు ఏదైనా వచ్చినా యోగ్యతను బట్టి ఈశ్వరు ప్రసాదంగానే జీవించు, నీ సొంతంగా అనుకో. అయితే నువ్వు పెద్ద పెద్ద సాధన చేయగలిగితే మంచిదే, నువ్వు పెద్ద పెద్ద సాధనలు చేయగలిగితే మంచిదే. లేకపోతే మహాత్ములు సత్వతం వల్ల అక్కడ మానసిక వాతావరణం వల్ల జ్ఞానం, ఆ మహాత్ములతోటి సహవాసం చేస్తే, మహర్షులతోటి సహవాసం చేస్తే, వాళ్ళ సన్నిధానంలో జీవించడం వల్ల మీకు జ్ఞానం సంపాదించాలనే అపేక్ష కలుగుతుంది. అపేక్ష కలగటం కాదు, జ్ఞానాన్ని పొందుతావాలా అంటున్నారు. మనం తీర్థయాత్రలు చేసినా లేకపోతే ఏదైనా అర్చన చేసినా, విగ్రహాలకు అర్చన చేసినప్పటికీ ఇవన్నింటికి ఎంచి మనం ఏమవటం కోసం? మనం పవిత్రం అవటం కోసం. సర్వసాధారణంగా పరమ పవిత్రులు ఏమంటారంటే వాళ్ళు అగ్నిభక్తులతో సమానం అంటారు. మంచి పవిత్రులు ఉంటారు అనుకున్న వాళ్ళు, కొంతమంది ఏమంటారంటే పరమ పవిత్రమే అయ్యే వాళ్ళ అగ్నిభక్తులతో సమానం. అంటే ఎండలో కూర్చున్నావా, నీడలో కూర్చున్నావా, అన్నం తింటున్నావా, లేకపోతే ఉపవాసాలు చేస్తున్నావు, అది ముఖ్యం కాదు. నువ్వు అది ముఖ్యం కాదు అనేది, ఆ జ్ఞానం యొక్క సమక్షంలో ఉండటం వల్ల, జ్ఞానం యొక్క సమక్షంలో ఉండటం వల్ల, వారి సత్సంగం వల్ల, అక్కడ మానసిక వాతావరణం వల్ల, హ్యూమన్ డెవలప్మెంట్ అని చెప్తారు. హ్యూమన్ డెవలప్మెంట్ అని ఈ మధ్య ఎమ్మెల్యే కూడా కొన్ని కోర్సులు వస్తున్నాయి. అసలు మనిషి ఎలా అభివృద్ధి అవుతాడంటే, మనం ఏ తల్లిదండ్రులకైతే మనం పుట్టాము, మన తల్లిదండ్రులు కూడా ఇంకొకరికి పుడతారు కదా. మన తాతలకు ఆళ్ళు పుట్టారు, మన తాతలకు ఆళ్ళు పుడితే వాళ్ళకి మనం పుట్టాం. వాటిని జీన్స్ అంటారు. వాటిని ఏమంటారు? జీన్స్ అంటారు. అంటే మన తల్లిదండ్రులు మన తాతలకు పుడితే మన తల్లిదండ్రులకు మనం పుట్టాం, దాన్ని జీన్స్ అంటారు. ఒక కుటుంబానికి ఒక జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ వల్ల 180 తెలివితేటలు వచ్చేస్తాయి. అంటే ఆ మనిషి నెమ్మదిగా అభివృద్ధి, ఆ జీన్స్ వల్ల అభివృద్ధి పొందుతా అంటాడు మరణవంతుడే. వాడు వాడు కర్మచారి, వాడు సరిగ్గా ప్రారంభం సరిగ్గా రాకపోతే వాడు అభివృద్ధి పొందుతాడు మామూలుగా. చెడ్డ స్నేహాలు ఉన్నాయని కూడా 40 ప్లస్ పాయింట్స్ కూడా పోతాయి. కొంతమంది తల్లిదండ్రులు ఏమో పండితులు అవుతారు, వీళ్ళు సొంటలు అవుతారు పిల్లలు. తల్లిదండ్రులు ఏమో పండితులు, వీళ్ళు సొంటలు ఎవరు పిల్లలు. వాళ్ళు జీవించేమని ఈ సర్వాస దోషాలలో పాడైపోతారు. అంటే ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ లేటెస్ట్గా ఏమని చెబుతున్నారంటే 50% జీన్స్, 50% వాతావరణం. మీ కుటుంబం యొక్క ప్రభావం వల్ల 120 మంది బాగుపడతారు, 100 రూపాయలు బాగుపడరు. ఒకవేళ మీ కుటుంబంలో జీన్స్ తక్కువగా, చెరువు చేతులకు సంబంధించినటువంటి జీన్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఆ చెరువు చేతులు ఉన్న వాళ్ళతో మీ అబ్బాయితో స్నేహం చేయిస్తే, ఆ సద్గుణాలు ఉన్న వాళ్ళతో, సహృదయం ఉన్న వాళ్ళతో సహవాసం చేయిస్తే, మీ కుటుంబంలో జీన్స్ తక్కువ ఉన్నప్పటికీ 60% వాళ్ళు ప్రభావం, ఆ వాతావరణ ప్రభావం మీ పిల్లల మీద పడి మీరు బాగుపడతారు. ఇప్పుడు లేటెస్ట్ ఇది. అంటే 50% మీ కుటుంబ యొక్క ఇన్ఫ్లుయెన్స్, 50% మీ అబ్బాయిలు చేసే సహవాసం వల్ల హ్యూమన్ డెవలప్మెంట్ వస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకుంటే లేటెస్ట్ న్యూస్ ఇది. ఇప్పుడు 50% మీ అబ్బాయిలకు మీ జీన్స్ ని బట్టి వచ్చినాయి అనుకోండి, అది చెడ్డ స్నేహాలు పెట్టారనుకోండి, 50% కూడా పోతుంది. కానీ 50% జీన్స్ మీ పేరెంట్స్ ని బట్టి, మిమ్మల్ని బట్టి మీ పిల్లలకు వచ్చాయనుకోండి, ఇంకో 50% మంచి జీన్స్ ఉన్న పిల్లలతో స్నేహాలు చేయిస్తే ఈ 50% ఎలా ఉంటుంది? ఆ 50% వచ్చి కలుస్తుంది 100% అయిపోయి 99% కాదు 70%. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏమిటంటే 50% అని మీ జీన్స్ ని బట్టి పిల్లలు తయారవుతారు. 50% వాళ్ళు చేసే స్నేహాలు, వాళ్ళు ఎవరికైతే స్నేహాలు చేస్తున్నారో ఆ స్నేహితుల వల్ల 50% ఆ ప్రభావం, మానసిక వాతావరణ ప్రభావం పనిచేస్తుంది. అంచేత మీ పిల్లలు మీ ఇంట్లో నుంచే, మీరు పిల్లలు, మీ పిల్లలు మీ పిల్లలు మీ ఇంట్లో, మీ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో స్నేహాలు చేస్తారని మీరు చూసుకోపోతే ఆ 50% మార్పులు రావాలి. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ లో ఏమని చెబుతున్నారంటే 50% జీన్స్, 50% వాళ్ళు ఎవరితో అయితే స్నేహాలు చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ ప్రభావాన్ని బట్టి 50% వస్తుంది. అది హ్యూమన్ డెవలప్మెంట్. అయితే ఏమి చెబుతున్నారు? జీన్స్ ని సొంతంగా మార్చలేదు. ఇప్పుడు మీ తాతలను మీరు మార్చుకోగలరా? మీరు మార్చుకోలేదు. మన తల్లిదండ్రులను భగవంతుడు సెలెక్ట్ చేస్తాడు, అది మనం మార్చుకోలేము, అది మనం మార్చుకోలేము. కానీ ఏది మార్చుకోగలం? స్నేహాలు మార్చుకోగలం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏవి మార్చుకోగలం? స్నేహాలు మార్చుకోగలం. అంటే మీ పిల్లల్ని ఎవరితోటైతే స్నేహాలు చేస్తున్నారో, స్నేహాలు ప్రాపర్గా డైరెక్షన్ ఉందనుకోండి, ఇది ఎలాగే జీన్స్ ఎలాగే మారవు. అది స్నేహాలు ఎవరితోటైతే మీ పిల్లలు స్నేహాలు చేస్తున్నారో అవి జాగ్రత్తగా చూసుకుంటే మీకు 50% అదనంగా మార్పులు కలిసి వస్తాయి. ఇవన్నీ మీకు అనవసరం అనుకో, మన భగవాన్ చెప్పిన మాటలు మీకు చెప్పుకోవడం మానేసి, ఈ గొడవలు ఏంటి మరి, కాలేజీ గొడవలు, ఎన్ఐఎన్ఎస్ ఈ గొడవలు అనే ఎందుకు మనకి, ఈ జీన్స్ ఈ గొడవలు అనే ఎందుకు మనకి. అంటే జీన్స్ మార్చలేరు, స్నేహాలు మార్చుకోవచ్చు. స్నేహాలు మార్చుకో ఎవరితో అంటే ఎవరితోటైతే స్నేహాలు చేస్తున్నారో వాళ్ళ ప్రభావం మీ పిల్లల మీద పడకుండా మీరు ఆపు చేయగలరు. అంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి. 50% హ్యూమన్ డెవలప్మెంట్ దాని మీద ఆధారపడండి. ఇక్కడ జీన్స్ సరిగ్గా లేవనుకోండి, అక్కడ స్నేహాలు సరిగ్గా లేవనుకోండి, ఇంకా సొమ్మరే. కృష్ణుడు గీతలో కూడా ఏమని చెప్పాడంటే, నష్టపడత పలానా కుటుంబంలో ఢిల్లీలో పలానా వారి ఇంటికి నాకు పుట్టాలు ఉందనుకోండి, అలా ఇవ్వడా? ఇప్పుడు ఢిల్లీలో బొంబాయిలో పలానా చోట నాకు పుట్టాలు ఉందని అనుకుంటాం అనుకోండి, భగవంతుడు ఎలా ఇవ్వడట్టుంది? అది కుటుంబాన్ని సెలక్షన్ ఆయన చేస్తానని చెప్పాడు. మరి ఎక్కడ బాడీ ఇవ్వాలి వాడికి, ఉపాధి ఎక్కడ ఇవ్వాలి, సెలక్షన్ నేను చూసుకుంటాను. మీ కోరికను బట్టి రాదు, మీ అర్హతను బట్టి వస్తున్నాను అంటే గీతలో చెప్పేసేవాడు. మనం ఎన్నిసార్లు చేసింది చెప్పించుకునే ఇంకా ప్రయోజనం లేదు. రాబోయే జన్మ మీ కోరికను బట్టి జన్మ ఇవ్వను, మీ అర్హతను బట్టి నేను జన్మనిస్తాను. ఆ కుటుంబాన్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. ఒక మీకు బాగా తపస్సు చేయాలని అనుకోండి, ఋషి జన్మలకు బాగా తపస్సు చేసి మోక్షాన్ని పొందాలనే కోరికతో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏ జీన్స్ ఉన్న కుటుంబంలో మీకు జన్మనిస్తే మీకు తపస్సు బాగా సాగుతుందో ఆ జీన్స్ యొక్క కుటుంబాన్ని సెలెక్ట్ చేసి పొందుతాను. ఆ జీన్స్ సెలక్షన్ కూడా నాదే అన్నాడు. ఇంకా ఆయన చేతిలో ఉన్న పని ఆయన చేసేస్తాడు, మనం ఆపి చేయలేము. ఇంకా మన చేతిలో ఉన్న 50%కి మనం ఏదో చెప్పబడాలి. హ్యూమన్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. భగవాన్ ఏమంటారంటే హ్యూమన్ డెవలప్మెంట్ కూడా మనస్సు లేదు, మనస్సు ఎంత నిజమో హ్యూమన్ డెవలప్మెంట్ కూడా అంతే నిజం. అప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ కూడా వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ కూడా అది మనస్సు ఎంత నిజమో నీ డెవలప్మెంట్ కూడా అంతే నిజం. నిజమే అది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం మటుకు కాదు. భగవాన్ కొన్ని కొన్ని మాటలు ఎలా చెప్పారంటే, నేను పుట్టాననుకున్నాడు ఇంకా మోక్షం లేదన్నాడు ఆయన. ఇప్పుడు మనందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేమనుకుంటున్నాం, తేడా పుట్టేశాం మనం. ఇప్పుడు మనందరం పుట్టామా లేదా? అందరం పుట్టాం. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటున్నాను కదా, ఇది మీకు మోక్షం లేదు ఏంటండి అన్నారు. అంటే ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. మీ లోపం మీ హృదయంలో వస్తువు పుట్టుకలేదు, చావు లేదు. నేను పుట్టాను, నేను పుట్టానంటే మీకు తాదాక్ష్యం దేని చూడండి? మీ శవం చూడండి, మీ శరీరం చూడండి. ఈ శవం చూడండి, మీ తాదాక్ష్యం ఉంది. ఎవరు పుట్టారో శరీరం పుట్టింది. బ్రహ్మం పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు, చైతన్యం పుట్టలేదు. ఎవరు పుట్టారో శరీరం పుట్టింది. అంటే నేను పుట్టే ఎవరు శరీరం పుట్టిన శరీరంతో నీకు తాదాత్మ్యం ఉంది. నీకు మోక్షం అయితే ఇంకా నీకు మోక్షం అయితే ఏదైతే పుట్టిందో, ఏదైతే నశిస్తుందో, ఏదైతే కాలు బూడిద అవుతుందో దాంతో నీకు తాదాత్మ్యం ఉన్నంత కాలం నీకు మోక్షం ఏంటి? ఆయుడు అయ్యంజాయ బ్రహ్మం అనుకోదవయ్యా, నువ్వు కూడా అనుకోకుండా ఉంటే స్వరూపం స్వరూపం యొక్క సాక్షాత్కారం పొందుతాం. ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. ఆయుడు అయ్యంజాని జీవుడు అనుకుంటాడు, అహంకారం అనుకుంటుంది, ఈగో సెన్స్ అనుకుంటుంది, బాడీ బౌండ్ అయ్యి అనుకుంటుంది. కానీ లోపల ఉంటుంది బ్రహ్మము, నీ గుణం లోపల ఉంటుంది, నిజము నీ హృదయంలో ఉంటుంది. చావు లేని వస్తువు మటుకు ఆయుడు అయ్యంజాయ్ అనుకో, అది అనుకోదు కాబట్టి నువ్వు కూడా అనుకోకుండా ఉంటే వస్తువు నువ్వు పొందుతావు. ఎంత స్వీట్గా చెప్తున్నారు చూడండి, మేకింగ్గా చెప్తున్నారు. ఇందులో కన్ఫ్యూజన్ లేదు. ఏ వస్తువు అయితే నువ్వు పొందలేదో దాని గురించి చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం ఆ సబ్జెక్ట్ కాబట్టి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ మన హృదయంలో ఉంటే అప్పుడు మనం ఇతరులకు న్యాయం వినే వాళ్ళకి న్యాయం చేయగలం, లేకపోతే న్యాయం చేయగలం. హృదయంలో ఏం అనుభవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు అనుకుని దాన్ని చురుకు పలుకులు అంటారు. నన్ను ఏమంటారు? చురుకు పలుకులు అంటారు. నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే ఇలా హ్యూమన్ డెవలప్మెంట్ విషయం ఇలా రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, మరో రంగంలో అయితే ఉన్నారో దేని పొందుదామని మీరు ప్రయత్నం చేస్తున్నారో వారి తోడు వారి పాలకు సహవాసాలు చేయటం వల్ల ఆ మానసిక వాతావరణంలో మీరు ఉండటం వల్ల ఈ ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి వస్తారని ఇక్కడ భగవాన్ కూడా చెప్తున్నారు. అది జ్ఞాపకం వచ్చి ఇప్పుడు మీ మ్యాథ్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి నేను చెప్తాను. అది అందుకు జ్ఞాపకం వచ్చింది. కాంటాక్ట్స్ ఇది సైన్స్ చెప్పిన దానికి భగవాన్ చెప్పిన దానికి సరిగ్గా సరిపోతాం. ఎక్కడైతే పవిత్రులు ఉన్నారో ఆ పవిత్రుల సమక్షంలో నీ వాసనలు అణుగుతాయి, మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు నిశ్చలం అవుతుంది. అంతేకాదు నీకు సమాధి స్థితి కూడా వచ్చేస్తుంది. భగవాన్ రెచ్చిపోయి చెబుతున్నారు. బట్ట కొనేసి నీకు ఇచ్చారు. బట్ట కొనేయటం వారే, పుట్టించేయటం వారే, ఆదిలో చూడటం వారే, బట్ట పుట్టించేయటం వారే, ఊరికి నువ్వు ధరించడమే. అదే రండి అదే చెప్పాడు కదా, బియ్యం మీరే తేవాలి, వంట సరికి మీరే తేవాలి, కుండలయ్యే తేవాలి, ముప్పయ్యే మీరే తేవాలి, వంటది చేయాలి, వడ్డించడం మీరే వడ్డించాలి, కలపటం మీరే కలపాలి, అన్నం కూర వెనక సాంబారి అన్నీ కలపాలి, అన్ని విస్తరం మీరే వేయాలి, అన్నీ మీరే చేయాలి అని ఎవరన్నారు? రంగన. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, అన్నీ నేనే చేస్తాను, నిండటమనే పనిని ఒక్కటో చెయ్యి. మరి భగవాన్ ఏమన్నారు? అన్నీ నేనే చేస్తాను, వంట నేనే చేస్తాను, వడ్డిస్తాను, నీకు కలిపిస్తాను, అన్నీ నేనే చేస్తాను, కానీ ఒక్క పని నువ్వు చేయాలి, ఆ నిండటమనే పని. నోట్లో ముద్ద కూడా నేనే పెడతాను, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే నిండటమనే పని ఒకటే చేయాలి. నీ వాసన ఎంత వేగంగా ఉన్నప్పటికీ మనిషి యొక్క మహాత్ముల యొక్క సన్నిధులు అణుగుతాయి, మనసు నిశ్చలమవుతుంది, మనసు నిర్మలం అవుతుంది, మనసు అంతర్ముఖం అవుతుంది, మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, మనస్సు బలపడుతుంది, సమాధి అవస్థ కలుగుతుంది, సమాధి అవస్థ కలుగుతుంది. నీకు సరైన అనుభవం కూడా లోపల నుంచి తీసుకొని నీకు సరైన ప్రాపర్గా కూడా నీకు ఎటువంటి అనుభవం ఇవ్వాలో అటువంటి అనుభవం నీకు భగవంతుడు ఇస్తాడు కదా. ఇంచక నా భగవంతుడే గురువు కింద వచ్చాడు కాబట్టి. గురువు అంటే ఎవరు అనుకోకు, గురువు అంటే ఎవరు అంటే అనేక జన్మల నుంచి నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా ప్రార్థించగా ప్రార్థించగా భగవంతుడి కోసం నువ్వు పనిచేయగా పనిచేయగా భగవంతుడే నీ ఎందుకు దైవం నుంచి గురువుగా వచ్చాడు. మళ్ళీ వీరు వేరు, వాడు వేరు అనుకోకు. వీరు వేరు, నీ గురువు వేరు, దేవుడు వేరు అనుకోకు. ఆ దేవుడే నీ పూజా ఫలితంగా ఈ కాళీ చేతి తొలుక్కని వచ్చాడు అయ్యా గురువు కింద. మళ్ళీ వీడు వేరు, వాడు వేరు అనుకోకు. ఆ బెదబుద్ధిని పెట్టుకోవద్దు, వాడే వీడు. పాపం ఆ భీష్ముని చూస్తే నాకు దాడేస్తుంది. అన్ని కష్టాలే, జీవితం పొడుగునా కష్టాలైపోతుంది. ఆయన తొలి వేలు చేరంటున్నాడు, ఇతరుల కోసం ఆయన తొలి ఎదుర్కొన్నాడు. పెళ్లి మానేశ్వరుడు బాహ్యంగా చూస్తే ఆయన ఏ సుఖం లేదు భీష్ముడికి. ఇతరులు ఆయన జీవితం అంటే ఇతరుల కోసం కష్టపడింది. ఆయన ఏం భోగం అనిపించలేదు, సుఖం అనిపించలేదు బాహ్య దృష్టిలో దృష్టి. అన్ని కష్టాలు, జీవితం పొడిగినా కష్టాలు. ఎవరు చనిపోయినప్పుడు కూడా కష్టం, సుఖం అక్కడ బాణాల మీద పడుకున్నాడు. కానీ ఒకటి భీష్ముడి విషయం ఏంటంటే, సాక్షాత్ ఈశ్వరుడే మహావిష్ణుడే కృష్ణుడే గుర్తింపు మటుకు ఆయన హృదయంలో ఉంది. ఆ విష్ణు సహస్రనామాలలో ఉన్న ప్రఖ్యాత ఏంటంటే, ఎవరి గురించి అయితే చెప్తున్నాడో వాడిని దగ్గర పెట్టుకుని చెప్పాడు అని భీష్ముడు ఎక్కువ గొప్పతాడు. భీష్ముడు ధర్మరాజుని చెప్పాడు విష్ణు సహస్రనామాలు. ఎవరు చెప్పారు? ఏ వస్తువు గురించి అయితే విష్ణు సహస్రనామాలు చెబుతాడు, ఆ వస్తువు సమగ్ర ఎదురుగుండా పెట్టుకుని చెప్పాడు. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా వస్తువు ఎదురుగుండగా కనిపిస్తుండగా విష్ణు సహస్రనామాలు చెప్పాడు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అంటే భీష్మునికి స్వచ్ఛంద మరణం, ఆయన మరణించాలనుకుంటే ఆయనకు మరణం వస్తున్నాం కానీ లేవటానికి మరణం రాదు అసలు. చాలు ఈ జీవితం, ఇంకా మరణం చాలా అని స్వచ్ఛంద మరణం అంటారు కానీ ఆయన అనుకుంటే మరణం వస్తుంది, లేటానికి మరణమే రాదు. వాడు భీష్ముడు కానీ ఆయన జీవితం చూస్తే పాపం ఇప్పుడు చూసినా బాధలే ఆయనకు. ఇతరుల కోసం ఆయన జీవితం అంతా కష్టపడిందంటే ఇతరుల కోసం, ఆయన భౌతికమైన జీవితం సుఖపడ్డాడంటే సుఖపడలేదు. కానీ భక్తి వల్ల ఏదో భగవంతుడి మీద అనుకున్న భక్తి వల్ల లోపల శాంతిని పొందాడు అనుకోండి, బాహ్యంగా చూస్తే అన్ని కష్టాలు ఆయన పెళ్లి లేదు, పేరంటం లేదు, ఏ రకమైన భోగం ఆయనకి లేదు. ఆయన ఏం చేసినా ఇతరుల కోసం చేసినట్టుగా మనకు భారతంలో కనిపిస్తుంది. అదే కొంతమందిని చూస్తే కనిపిస్తుంది వాళ్ళు ఇతరుల కోసం పుట్టారని, కొంతమంది జీవితాలు చూస్తుంటే వాళ్ళు ఇతరుల కోసమే పుట్టారు. చచ్చిపోయే వరకు ఏదో ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఇతరుల కోసం మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల కోసం పనిచేస్తూ ఉంటారు, ఇతరుల కోసం తరిస్తూ తరిస్తూ ప్రాణం విడిచిపెడతారు. అటువంటి మహాత్ములు భీష్ముడు. ఆయన ఇంటి ఎప్పుడు చదివినా నాకు దుఃఖం వస్తుంది, పాపం ఏమి చూసుకోపడలేదు జీవితంలో. కానీ ఒకటి మహాభక్తుడు. కొంతమంది చూడండి మనం చనిపోయి తెలుసున్నాడు అని చచ్చి పాపం జీవితం పొడిగిన ఏమి సుఖం కష్టమే కానీ సుఖం ఎప్పుడు తెలియదని వాళ్ళకి పాపం చనిపోయారంటాను చూడండి. ఆ భీష్ముడు జీవితం అలా అనిపిస్తున్నారు. కానీ ఒకటి ఆయనలో మహాభక్తుడు. పూర్వజన్మ నుంచి భగవంతుని అచ్చిన చేయగా పూజించగా పూజించగా ఈ పూజా ఫలితంగా వచ్చిన వాడు ఈ గురువు. వీడు వేరు వాడు వేరు కాదు, వీడు వేరు వాడు వేరు కాదు, వాడే వీడు. అంటే నేను అనుగ్రహించడానికి ఒక శరీరం ధరించి వచ్చాడు. భగవంతునికి రూపం లేదు, నామం లేదు, కానీ నీకోసం నిన్ను అనుగ్రహించడం కోసం ఒక శరీరం ధరించి వచ్చాడు కాబట్టి వాడే వీడు. మరి అంతేకాదు, ప్రహ్లాదుడి కోసం ఒక లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఒక ప్రహ్లాదుడి కోసం వచ్చింది. లక్ష్మీ నరసింహ స్వామి అవతారం కేవలం ఒక ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చింది, ఇంకో పని లేదు. ఒక్క ప్రహ్లాదుడి కోసం ఒక అవతారం వచ్చింది. జ్ఞానం యొక్క ప్రభావం నిర్మలంగా ఉంటుంది. నీ పక్కవాడు కూడా తెలియనివాడు నేను అనుగ్రహిస్తున్నట్టు, నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియనివాడు అంత గోప్యంగా చేసుకుపోతాడు. ఏం చేయాలి, వాడికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు, టామ్ టామ్లు అక్కర్లేదు, ఊరేగింపులు అక్కర్లేదు. వాడు చేసుకున్న పని నిర్మలంగా చేసుకుపోతాడు. అంచేత భగవంతునే నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో మహర్షులతో మహాత్ములతో సాంగత్యం అదొక పద్ధతి. నీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో మహర్షులతో మహాత్ములతో అవతార పురుషులతో యోగ పొంగోళ్ళతో సహవాసం అది కూడా ఒక పద్ధతి. ఆ పద్ధతి ద్వారా కూడా మీకు నీకు ఆ నిజం తెలుస్తుంది. ఆ మహర్షులతో సాంగత్యం చూసావు, ఆ మహర్షులతో పరిచయం చూసావు, దానివల్ల నీకు నీ వర్గంలో నిజం ఆ తత్వం నీకు తెలుస్తుంది. అనేక అనేక పద్ధతులు, ఇది కూడా ఒక పద్ధతి. మంచిది, వాళ్ళు సాంగత్యం మంచిది. వాళ్ళు ఒకవేళ నీతో మాట్లాడకపోవచ్చు, మాట్లాడకపోయాను, వాళ్ళు పని చేయటం మానరు, మౌనంగా చేస్తారు. వారు నీతోటి మాట్లాడకపోవచ్చు, మాట్లాడేముంది మాట్లాడకపోవచ్చు, మాట్లాడకపోయినా మౌనంగా వారు చేసేది మటుకు మౌనంగా చేసి వారు మౌనంగా చేసి వారి మటుకు చేసింది చేసేస్తారు, మౌనంగా చేస్తారు. వాళ్ళ యొక్క నాలుగు ఎక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది. మన హృదయం ఎక్కడ ఉంటుంది, నాలుగు మీద ఉంటుంది. మాట్లాడేవారికి ఏమి తెలియదు, తెలుసున్నవారు ఎవరు కూడా ఏమి మాట్లాడరు, క్వైట్గా ఉంటారు. అంటే ఇప్పుడు మేము తెలియగల వాళ్ళం, మేము మంచి వాళ్ళం, మేము బాగా మాట్లాడుతున్నాము, ఎర్రగా ఉన్నాం, బుర్రగా ఉన్నాం, బాగున్నాం బాగున్నాం ఇలా అనుకుంటా ఉంటాం అనుకోండి. ఊరికి అనుకున్న మాట వస్తుంది మీకు అర్థం అవడం కోసం వచ్చింది. మేము మనుషులు బాగా అందంగా ఉన్నాం, బాగున్నాం, ఎర్రగా ఉన్నాం, బాగా చదువుకున్నాం, అది మా కుటుంబం గొప్పది ఇలా అనుకుంటా ఉంటాం అనుకోండి. ఇవన్నీ అహంభావం ఎక్కడ, మరి మనుషులు అందంగా ఉంటారు, మా ఉద్యోగం చాలా బాగుంటాం బాగుంటాం అలా చదువుకుంటా ఉంటారు అనుకుని మాట్లాడుతుంది, అది అహంభావం ఎక్కడ. ఏం లక్ష్యం అది, అహంభావం లక్ష్యం. ఇలా కొంతమంది వాళ్ళ కుటుంబంలో వంశించారు, మా వంశం గొప్పది, మా తాత గొప్పవాళ్ళని, మా ముత్తాతి ఇంత గొప్ప ఇలా అనుకుంటా ఉంటారు అనుకోండి, అది కూడా అహంభావం లక్ష్యం. అది మీరు బాగా చదువుకున్నారనుకోండి, అయితే బాగా పైసలు ఉన్నాయనుకోండి, మీరు ఆ పైసలతో తాదాత్యం పొందుతారనుకోండి, ఆ చదువుతో తాదాత్యం పొందుతారనుకోండి, అది కూడా అహంభావం లక్ష్యం. ఈ లోపల ఉన్న నిజం దేనితోటి తాదాత్యం పొందదు, మీ లోపల మీ హృదయంలో నిజం దేనితోటి తాదాత్మ్యం. అలాగే మీరు కూడా తాదాత్మ్యం లేకుండా ఉంటే అదే మీరు అయిపోతారు. ఇది అంటే చెప్పి ఐడు ఐఎంజే ఐఎంజే ఐడు ఐడు ఐఎంజే ఇది తగ్గించుకోండి. ఎన్ని జీవలక్షణాలు, ఎన్ని ఏంటిది జీవలక్షణాలు, మీ లోపల నిజం చూశారు. అది ఐడు అనుకోదు, ఐఎంజే అనుకోదు, ఐడు అనుకోదు, ఐఎంజే అని అనుకోదు. ఎవరనుకుంటారు మరి? జీవుడు అనుకుంటున్నాడు. లోపల బ్రహ్మము ఐడు అనుకోదు, అదే అది అనుకోదు కాబట్టి నువ్వు కూడా అది ఎలా ఉందో అలాగే ఉండు, అది కూడా అది అనుకోదు కాబట్టి నువ్వు కూడా అనుకోవటం అని అదే నువ్వు అయిపోతావు. ఇది సీక్రెట్.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల
అంటే మీ మనసులోకి ఇష్టాలు వస్తూ ఉంటాయి, ఇష్టాలు వస్తూ ఉంటాయి మీ మనసులోకి. వాటితో కలవకుండా చూడండి వాటిని. ఓహో ఇవి వస్తున్నారు కదా అని చూస్తూ ఉండండి. వాటితో కలవకండి, వాటితో కలవకపోతే పోతాయి నెమ్మదిగా. వాటితో పేచి కూడా పెట్టుకోవద్దు, వాటితోటి పేచి కూడా పెట్టుకోవద్దు. ఓహో ఇవి ఉన్నాయి కదా మన మనసులోని గుర్తు చూడండి, వాటిని చూస్తూ ఉండండి. చూస్తే వారు నెమ్మదిగా పోతారు. వారితో కలిశారంటే పోరు, మీతో పాటు వారు కూడా కూర్చుంటారు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో నారాయణాయ 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 నారాయణాయ.
అంటే ఈ మంత్రాన్ని జపించడం కూడా ఎందుకంటే మీ వాసన యొక్క వేగం తగ్గటం కోసం, కాలక్షేపానికి కాదు. మీ ఇష్టమైన దేవుడి పేరు నిరంతరం మనసులో స్మరించుకోవటం వాసన పలచబడదు.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.
అంటే శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేప్పుడు దారిని వెంటనే ఉంటారు, నారాయణ నారాయణ అన్న అనుకుంటూ శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణ.
వైష్ణవ సంప్రదాయంలో దీన్ని తిరుమంత్రము అంటారు. ఏమంటారు దీన్ని? మంత్రాలక రాజు అని. మంత్రాలు బాగా ఉన్నాయి, ఈ మంత్రాలు రాజు అంటారు. దేనికి? నారాయణ మంత్రం. ఈ రాజు రాజు మంత్రాలకి రాజు లాంటిదని వైష్ణవ సాంప్రదాయంలో చెప్తా ఉంటారు. మంత్రరాజం ఏమంటారు దీన్ని? మంత్రరాజం.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.
తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో చర్మశ్లోకం ఒక శ్లోకం ఉంటే 18వ అధ్యాయంలో చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచేహ. దీని చర్మశ్లోకం అంటారు వైష్ణవ సాంప్రదాయంలో. చర్మ మంత్రం
ఓం నమో నారాయణాయ 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 నారాయణ నారాయణ నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ.
ఈ మంత్రాలు ఈ తంత్రాలు ఈ యంత్రాలు నీ కూడా నీ మనిషి యంత్రాలు నీ కూడా అంటేనేసి మళ్ళీ భగవాన్ దగ్గర వస్తే ఇదో ప్రమాదం. నిజమే యంత్ర నిజమంటే ఈ మంత్రాలు నిజమే, తంత్రాలు నిజమే, యంత్రాలు నిజమే, చావులు నిజమే, పుట్టుకులు నిజమే, యంత్రమివ్వము అంటే అక్కడ వస్తుంది ఆయన చోటు ప్రమాదం. మనకున్న ఆధారాలు ఓడగొడతాడు. మన ఏవో ఆధారాలు పెట్టుకుని బతుకుతున్నాం, మన ఆధారాలు ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మంత్రాలు నిజమేటండి, ఈ తంత్రాలు నిజమేటండి, ఈ యంత్రాలు నిజమేటండి, ఈ ఉళ్ళు గోపురాలు పూజలు చావులు పుట్టుకులు మైళ్ళు ఇవన్నీ కూడా అన్ని నిజమేటండి. ఎంతవరకు ఎంత నిజమేటండి నీ మనసు ఎంత నిజమో అంతవరకే నిజమది. ఫైనల్ ట్రూత్ కాదు, నేకెడ్ ట్రూత్ కాదు. మంత్రమైనా మంత్ర రాజమైనా మనం కల్పించిన ఓం ఆయన గొడవలోకి మనం వెళ్ళొద్దులండి. ఓం నమో నారాయణాయ అంటే మనం ఉన్న సపోర్ట్ ఊడిపోతాయి. ఏదో ఆలంబనం చేసుకుని భజించినాము కదా, ఆలంబనం ఓడగొడతాడు మంచి వాడు కాదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏదో మనం ఏ ధర పెట్టుకుని ఆ ధర పెట్టుకుని వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం కదా, ఆ సపోర్ట్ రోడ్డు పడితే మనం ఇంకేవో ఎక్కడ మనకు నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి, మనకు నీళ్ళు లేకుండా చేసేస్తాడు. ఓం నమో నారాయణాయ అంటే మనం ఈ సాంప్రదాయంలోనే ఉందాం. ఓం నమో నారాయణాయ 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 నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ అంటే గణపతి శాస్త్రి గారు అన్నారు, భగవాన్ ముద్దు లేదు, ఒక ముచ్చట్లేదు, ఒక దాగలేదని. ఓం నమో నారాయణాయ నారాయణాయ. ఇంకా సబ్జెక్టే కానీ కథలు చెప్పడు, స్టోరీలు కూడా చెప్పడు, అలా ఇంటికి చెప్పబోయండి, జాగ్రత్త వల్ల బాధలు వస్తాయని చెప్పాడు ఆయన. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. మనసు ఉంటే అంతా ఉంది, మనసు ఉంటే యంత్రం ఉంది, తంత్రం ఉంది, మన మంత్రం ఉంది. మనసు ఉంటే అంతా ఉంది, మనసు లేకపోతే ఏది లేదు. మనసు ఉంటే అంతా ఉంది, మనసు లేకపోతే ఏది లేదు. ఓం నమో నారాయణాయ. అవతారాల్లో ఏదో ఒక అవతారం యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోవడంలో, నామం యొక్క స్మరించుకోవడంలో మనకు వాసన యొక్క వేగం తగ్గుతుంది, వాసన ఫలితపడుతుంది. నారాయణ నారాయణ నారాయణ. లవ్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.